गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नाम परमात्मने नमः।
थैंक यू कृष्ण। ओम श्री नारायण परमात्मने नमः। ఈ రోజు మన అమలాపురం మాస్టర్ గారు మాట్లాడతారండి. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి నేను యుఎస్ లో ఉండగా అంకుల్ ని మాట్లాడమన్నాం ఫస్ట్ టైం. ఆ రోజు కూడా కొంచెం బిజీగా ఉన్న అంకుల్ మాట్లాడమన్నాను. వీడియోస్ వచ్చాక అద్భుతంగా చెప్పారు మాస్టర్ గారు. అండ్ నాన్నగారికి అమలాపురం మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం. అంటే మామూలుగా ఇష్టం నాన్నగారికి అందరూ ఇష్టమే, అందరూ సమానమే అయినా కూడా అమలాపురం మాస్టర్ గారిని మాత్రం నాన్నగారు ఎప్పుడు కూడా, అంటే ఆయన మెయిన్ అకేషన్స్ జిన్నూరులో జరిగిన అకేషన్స్ అన్నీ కూడా మాస్టర్ గారిని ముందు మాట్లాడమని, ఎవ్రీ అకేషన్కి ముందు మాస్టర్ గారితో మాట్లాడించి నాన్నగారు మాట్లాడేవారు అనమాట. సో మాకందరికీ, భక్తులందరికీ కూడా మాస్టర్ గారికి అంటే ఒక ఇంపార్టెంట్ స్థానం ఉంటుంది. ఎందుకంటే నాన్నగారికి మీటింగ్ ముందు ఈ పుట్టినరోజు కానివ్వండి, గురు పూర్ణిమ కానివ్వండి, లేకపోతే కృష్ణాష్టమి, అంటే ఏ ఫంక్షన్ జిన్నూరులో చేసినా అమలాపురం మాస్టర్ గారు వస్తే మాత్రం నాన్నగారు వచ్చే ముందు ఒక అరగంట గంట ఆయన మాట్లాడమనేవారు అనమాట. సో మనకి 21st భగవాన్ జయంతి వచ్చిందండి ఈ సంవత్సరం. ఆ సందర్భంగా అమలాపురం మాస్టర్ గారు మాట్లాడితే బాగుంటుంది అనిపించి మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఈరోజు అంకుల్. సో అద్భుతంగా, అంటే భగవాన్ అన్నా నాన్నగారన్నా అమలాపురం మాస్టర్ గారికి చాలా ఇంటెన్స్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ శ్రద్ధ ఆ సబ్జెక్ట్ పట్ల. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే ఉంటారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే మాట్లాడతారు. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడండి మాస్టర్ గారు.
శ్రీ గురుభ్యో నమః. రమణం వందే జగద్గురుం. సద్గురు శ్రీ నాన్న పరమాత్మనే నమః. ముందుగా ఈ కార్యక్రమాలని చక్కగా మనకు అందిస్తున్నటువంటి డాక్టర్ ఉష గారికి, అలాగే గ్రీష్మ గారికి, అదేవిధంగా భక్తకోటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే డాక్టర్ అమ్మగారు ఏం చేశారంటే, ఒక వారం రోజుల క్రితం భగవాన్ జయంతి సందర్భంగా ఈ రోజున భగవాన్ గురించి కొన్ని మాటలు చెప్పండి అన్నారు. సరే, వారి కోరిక ప్రకారం ఈ భగవాన్ నాన్నగారు చెప్పినటువంటి మాటల్ని మనం కొంచెం నెమరు వేసుకుందాం, మననం చేసుకుందాం. భక్తులైన మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుచేతనంటే భక్తుల భక్తునిగా బ్రోచము అరుణాచల అన్నారు. అంటే నన్ను కనీసం భక్తులకి భక్తునిగా ఆయన చేయమన్నారు అన్నమాట, ఆయన అక్షర మణమాలలు. అందువల్ల భక్తులు అంటే పరమాత్మ సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే. సరే, జయంతి సందర్భంగా కొన్ని మాటలు చెప్పమన్నారు కాబట్టి మనకి గురుదేవులు చెప్పినటువంటి మాటల్ని మననం చేసుకున్నాం. అయితే భగవాన్ జయంతి నక్షత్రం ప్రకారం ఈ ఎల్లుండి జరుగుతుందన్నమాట, జిన్నూరులోను అరుణాచల్లోను అనేక చోట్ల. అదే తారీఖు ప్రకారం అయితే డిసెంబర్ 30. అయితే మనం అనేక సందర్భాల్లో సద్గురు శ్రీ నాన్నగారి సమక్షంలో అనేక జయంతులు ఎంతో ఆనందంతో జరుపుకున్నాం. అది మన అందరికీ అనుభవంలో ఉందన్నమాట. ఆ జయంతి అంటే మనకి ఇంచుమించు జిన్నూరులో ఒక వారం రోజుల పండుగ, అది ఒకరోజు కాదు, వారం రోజులు విపరీతమైనటువంటి సందడిగా సంతోషంగా గడిపేవాళ్ళం అన్నమాట. అయితే ఆ భగవాన్ జయంతి గురించి ఏవో కొన్ని మాటలు చెప్పమంటున్నారు, దాంట్లోకి వెళ్దాం. రమణ మహర్షి గారు అంటే వెంకట్రామన్, తారీఖు ప్రకారం డిసెంబర్ 30, 1879 లో అళగమ్మ సుందరం అయ్యర్ అనేటువంటి పుణ్య దంపతులకు 2వ సంతానంగా మధురైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుచుళి అనే గ్రామంలో ఆయన శరీరం తీసుకున్నారన్నమాట. ఆయనకి ఒక అన్నగారు, అన్నగారి పేరు నాగస్వామి. ఈ భగవాన్ 2వ సంతానము, 3వ తమ్ముడి పేరు నాగసుందరం, తర్వాత ఆఖరిని ఈయన చెల్లెలు, ఆవిడ పేరు అలివేలు మంగ అన్నమాట, అలివేలు. అయితే ఈ భగవాన్ పుట్టింది తిరుచుళ్ళి. అయితే ఈయన జీవిత ప్రస్థానము 4-5 అంచెలుగా 4-5 దశల్లో జరిగిందనమాట. ఎలాగా? మొట్టమొదట 1వ దశ ఏంటంటే సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే వెంకట్రామన్గా తిరుచుళ్ళి గ్రామంలో డిసెంబర్ 30వ తారీఖున 1879లో శరీరాన్ని ధరించారన్నమాట. అయితే అప్పటి నుంచి ఒక 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు, సుమారు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఓ సాదాసీదా బాలుని వలె, ఒక విద్యార్థి వలె ఆయన జీవితము మామూలుగానే సాగిందన్నమాట. ఎలాగా? సుమారు ఒక 12 సంవత్సరాలు తిరుచుళిలో ఆయన బాల్యము గడిచింది. తర్వాత ఒక 4 సంవత్సరాలు మధురైలో ఆయన చదువు నిమిత్తం మధురైకి చేరుకున్నారు, మధురైలో జరిగిందనమాట. అంటే సుమారు పుట్టింది మొదలు, శరీరం ధరించింది మొదలు 16 సంవత్సరాల వరకు ఒక మామూలు పిల్లవాడు, సాధారణ బాలుడు, ఆయన భవిష్యత్తులో ఒక జ్ఞాని, జ్ఞాన సింహాసనానికి ఒక చక్రవర్తి అవుతారని ఎవ్వరూ ఊహించలేదన్నమాట. అయితే 1వ దశ అది, ఒక సామాన్య బాలుడిలాగా సాదాసీదా జీవితము ఒక హై స్కూల్ విద్యార్థిలాగా జరిగిందన్నమాట. అయితే అలాంటి సమయంలోనే భగవానికి 12 సంవత్సరముల వయస్సులో ఆయన తండ్రి గారు తిరుచుళీలో శరీరం విడిచిపెట్టారన్నమాట. అయితే అప్పుడు ఏం జరిగింది, ఆయన శరీరం ఆ శవం అక్కడ ఉంది, బంధువులందరూ ఆ శవం చుట్టూ చేరి చింతిస్తున్నారు, విలపిస్తున్నారు అన్నమాట. సరే భగవాన్ కూడా పిలిపించారు వెంకట్రామన్ని, సరే ఆయన కూడా వచ్చారు. ఆయన తండ్రి గారి శవం అక్కడ నిర్జీవముగా ఒక నిద్రపోతున్న వ్యక్తి వలె అలా ఉంది, కానీ అందరూ దుఃఖిస్తున్నారు. అయితే వారు ఏం చెప్పారు, నాయన మీ తండ్రి గారు ఇక లేరు, చనిపోయారు అని చెబుతున్నారు. అయితే ఈయనకి ఒక సందేహం కలిగింది, అదేమిటి, నా తండ్రి శరీరం అక్కడే ఉంది కదా, మరి పోయాడు అంటున్నారేమిటి, ఏమిటి పోయింది అంటే, మరి శరీరం అక్కడ ఉంది కదా అంటే, ఈ శరీరానికి నా తండ్రి గారు చనిపోయారంటున్నారు, ఆ పోయిన వస్తువుకి సంబంధం లేదన్నమాట. అంటే శరీరము వేరు, ఆ శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన వస్తువు వేరు అని ఈయనకి స్ఫురించింది. అయితే అసలు మరణం అంటే ఏమిటి, ఎందుకు వీళ్ళందరూ ఇలా దుఃఖపడుతున్నారు, మరి శరీరం అక్కడే నిర్జీవంగా పడుంది కదా, అయితే ఇంతకాలం తండ్రి అని ఏ వస్తువునైతే ప్రేమించారో ఆ ప్రేమించిన వస్తువు శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది, ఒకవేళ నిజంగా ఆ వస్తువే కనుక శరీరం అయితే మరి ఆ శరీరాన్ని భద్రంగా దాచిపెట్టుకోవాలి కదా, సృష్టిలో ఏ ఒక్కరూ అలా చేయట్లేదు. అయితే ఆ శరీరాన్ని ఏ వస్తువు అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయిందో, అలా వెళ్ళిపోవడం వల్ల ఈ దేహము శవమైపోయిందో, ఆ వస్తువే ఇంతకాలం నేను నాన్నగా పిలిచిందనమాట. దేహం ఎప్పుడూ జడమే. అయితే భగవానికి ఆ తండ్రి గారి శవాన్ని చూసిన రోజున కలిగినటువంటి తొలి ఆత్మ వివేచన అనమాట, ఒక బీజం పడింది వయసు చిన్నదైనప్పటికీ. సరే అప్పుడు ఏం జరిగిందండి, సరే అంతా సంస్కారాలు అయిపోయి తర్వాత కాలంలో ఈయన విద్యాభ్యాసానికి మధురే వెళ్ళిపోయారు, అక్కడ కొంతకాలం చదువుకున్నారు, ఒక మామూలు పిల్లవాళ్ళేగా ఉన్నాడు, భగవానికి ఆటలంటే చాలా ఇష్టము, చదువు పట్ల పెద్ద ప్రీతి లేదు, హాయిగా నిద్రపోయేవారు అంటే 1892లో అంటే ఈయనకి 12వ సంవత్సరం వయస్సులో తండ్రి గారు కాలం చేసిన రోజున ఈయనకి తొలి బీజం పడిందనమాట, అదే తొలి ఆత్మ వివేచన. అయితే ఈ 16 సంవత్సరాలు సాదాశిల సీదా పిల్లవాడిగానే జరిగింది, ఎలాంటి ఛాయలు కనపట్టలేదు. తర్వాత అసలైన రోజు, అద్భుతమైన రోజు రానే వచ్చిందనమాట, టర్నింగ్ పాయింట్. అది సరిగ్గా ఈయన వయస్సు అప్పుడు 16 సంవత్సరాల నుండి 17 నడుస్తోంది, జూలై 16, 1896 ఈయనకి అప్పుడు 17వ సంవత్సరం నడుస్తోందన్నమాట. ఆ రోజు ఏమిటంటే సకల జీవకోటి సకల మానవాళి ఏ గమ్యం కోసమైతే పరితపిస్తున్నాయో, ఏ లక్ష్యాన్ని చేరుకోవడానికి రకరకాల సాధనలు చేస్తున్నారో, మనందరికీ ఏది గమ్యమో ఆ జీవిత లక్ష్యాన్ని, మానవ జీవిత లక్ష్యాన్ని సాధించిన రోజు అన్నమాట. ఆ రోజు మామూలుగా ఆయన మధురైలో మేడ మీద గదిలో ఒంటరిగానే ఉన్నారు, ఒంటరిగా పడుకున్నారన్నమాట. అయితే ఆ సమయంలో ఈయనకి మృత్యు అనుభవం కలిగింది, అంటే ఈయనకి నేను చనిపోతున్నాను అనేటువంటి ఒక భావన కలిగిందన్నమాట. అయితే మామూలుగా అయితే మనం కంగారు పడతాం, పెద్దలకి చెబుతాం, లేకపోతే వైద్యుడిని పిలిపించమంటాం, లేకపోతే మరొక రకమైన కంగారు ఉంటుంది, ఈయనకి అలా ఏమనిపించలేదు. పైగా ఇది ఒక పోనీ ఊహ లేకపోతే ఒక స్వప్నం మాదిరి అనుకుంటే ఇది జరిగింది జాగ్రత్త అవస్థలో మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో జరిగిందని. అయితే ఆ మృత్యువుని ఆయన ముఖాముఖి ఎదుర్కొన్నారనమాట. అలా ఒక శవం మాదిరి ఆయన పడుకున్నారు. సరే ఏం జరుగుతుందో చూద్దాం, మృత్యువు రాని ఏం జరుగుతుందో చూద్దామని దాన్ని ఎదుర్కొన్నారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఆయనకి మృత్యు అనుభవం కలిగింది. అంటే అమృతానుభవం అన్న అదే అర్థం అనమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే సింపుల్గా కొన్ని మాటల్లో చెప్పుకోవాలంటే దేహము ప్రాణము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆ తర్వాత వీటన్నింటికీ ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటి చైతన్యము అలా పైనుంచి కిందకు వస్తే సూక్ష్మం నుంచి చైతన్యము బుద్ధి మనస్సు ఇంద్రియాలు ప్రాణము స్థూల శరీరం ఒకదానికంటే ఒకటి స్థూలం అన్నమాట. పైనుంచి కిందకు వచ్చినప్పుడు స్థూల శరీరం అక్కడ ఓ శవం మాదిరి అలా పడుకుంది. ఈయనకి శరీరం చనిపోతున్నటువంటి భావన కలిగిందనమాట. సరే అలాగ ఎవరికి చెప్పలేదు, మధురైలో మేడ మీద గదిలో ఒంటరిగా అలా పడుకుంది. కొన్ని నిమిషాల్లో ఏమైంది, శరీరము ఒక శవం మాదిరి బిర్రబిగిసిపోతుంది అనమాట, అచేతనం అయిపోతుంది. అయితే దేహము కంట సూక్ష్మము ప్రాణము కదా, ఈ ప్రాణము అంతర్ముఖం అయిపోతుంది దాని మూలం వైపుకి అనమాట. ప్రాణమూలం మనోమూలం రెండింటి యొక్క మూలము చైతన్యం ఒక్కటే. ప్రాణమూలం అన్నా మనోమూలం అన్నా రెండు ఒకటే, ఒకే చైతన్యం అన్నమాట. ప్రాణము అలా అంతర్ముఖమై అలాగే మనస్సు దగ్గరికి వస్తుంది అన్నమాట. మనస్సు ప్రాణము కలిసి ఈ జంటలు రెండు అంతర్ముఖమైపోయి దాని మూలం వైపుకు ప్రయాణం చేస్తున్నాయన్నమాట. ఎప్పుడైతే మనోప్రాణాలు దేహాన్ని విడిచిపెట్టి వాటి స్వస్థానం వైపుకు ప్రయాణం చేస్తున్నాయో దేహము శవం మాదిరి అయిపోయింది. అయితే వాటి మూలాన్ని చేరుకున్నాయి. ఎప్పుడైతే మనస్సు ప్రాణం వాటి మూలంలో ఐక్యమయ్యాయో అక్కడ ఉన్న చైతన్యము అహంస్ఫురణ ఆ రెండింటినీ తమలో ఇముడ్చుకుని తానుగా వెలిగిందన్నమాట. అదే భగవానికి కలిగినటువంటి అద్వైతానుభవం. అంటే మనోప్రాణాలు రెండు అంతర్గతమై వాటి మూలాన్ని చేరుకుని అక్కడ తన ఉనికిని కోల్పోయి అక్కడ ఏ బ్రహ్మమైతే ఉందో ఆ బ్రహ్మము ఆ చైతన్యము ఆ రెండింటిని ఇముడ్చుకొని అక్కడ తానుగా స్ఫురించిందన్నమాట. అయితే భగవానికి నిజమైన నేనంటే ఏమిటో దాని అర్థమేమిటో అప్పుడు ఆయనకి అనుభవంలోకి వచ్చేసింది. నేనంటే ప్రాణంతో కానీ శరీరంతో కానీ ఇంద్రియాలతో కానీ బుద్ధితో కానీ ఎట్టి సంబంధం లేని చైతన్యం, శుద్ధ చైతన్యం అనమాట. అదే ఆత్మ, అదే నేను. అయితే ఇది ఒక 20 నిమిషాల సర్జరీ అనమాట. అయితే ఈశ్వరుడు అయితే అక్కడితో ఆయన ఉపాధి లేకపోయినా పర్వాలేదు, ఆయన పొందవలసిన గమ్యాన్ని పొందారు కదా. పరమేశ్వరుడే, అరుణాచలేశ్వరుడే బోధ గురించి మనకు ఆయన ఉపాధి కావాలి కాబట్టి మళ్ళీ మనోప్రాణాలు రెండింటినీ బహిర్గతం చేశాడు. మళ్ళీ అవి వచ్చి ఆ దేహాన్ని ఆక్రమించుకున్నాను. అప్పుడు ఈయనకి మళ్ళీ స్పృహ వచ్చింది, మామూలుగా లేచారు. కానీ ఈ సర్జరీకి ముందు లోపలికి వెళ్ళిన వాడు వెంకట్రామన్ కదా, కానీ ఈ మనోనాశం జరిగిన తర్వాత బ్రహ్మానుభవం కలిగిన తర్వాత బయటకు వచ్చినవాడు పూర్వపు వెంకట్రామన్ కాదు. ఆ బయటకు వచ్చినవాడు ఎవరు, సాక్షాత్తు శివుడే, అరుణాచలేశ్వరుడే, శుద్ధ చైతన్యమే, బ్రహ్మమే ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే తర్వాత కాలంలో ఆ ఉపాధికి భగవాన్ రమణ మహర్షిగా నామకరణం చేశారనమాట. ఎవరు? కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు. మృత్యానుభవానికి ముందు అనుభవంలోకి వెళ్ళింది ఎవరు? వెంకట్రామన్. అనుభవం పూర్తయిన తర్వాత 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన వాడు ఎవరు? పాత వెంకట్రామన్ కాదు. అందువల్లే చూడండి, అప్పటి నుంచి ఆయన ప్రవర్తన, జీవిత విధానం అన్నీ మారిపోయాయి. చదువు పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఒక తిండి పట్ల ఇష్టాయిష్టాలు నశించే, ఇది కావాలంటలేదు, అది వద్దంటలేదు, చాలా ఉదాసీనంగా ఉంటున్నాడు. సమాధి నిష్ఠలో ఉంటున్నాడు. సరే, ఆ ఉపాధికే భగవాన్ శ్రీ రమణ మహర్షిని తర్వాత కాలంలో పేరు పెట్టారన్నమాట. అయితే ఈ అద్భుతమైన సంఘటన 16 జూలై 1896 జరిగింది మధురైలో. దాన్నే మనం అమృతానుభవం అని, అద్వైతానుభవం అని, మృత్యానుభవం అని ఏ పేరుతో పిలిచిన సత్యం అది ఒక్కటే అన్నమాట. అలాగే అక్కడ 6 వారాలు గడిచింది మదురైలో. అయితే సరిగ్గా రావాల్సిన టైం దగ్గరికి వస్తుంది. ఏమిటది, ఆ ఉపాధి ఇంకా అక్కడ ఉండడానికి వీలు లేదు. ఆ ఉపాధిని అరుణాచలం చేర్చాలి ఈశ్వరుడు. ఎందువల్ల? ఇంకా తర్వాత 51 సంవత్సరాలు ఆయన శరీరంతో ఉన్నారు, జీవకోటికి బోధ చేశారు, అంతిమ సత్యంలోకి మేల్కొల్పారు. ఆ కారణంగా గురువు యొక్క పాత్ర, జగద్గురువు యొక్క పాత్ర ఈయన అరుణాచలంలో పోషించాలి కాబట్టి ఆ ఉపాధిని ఈశ్వరుడు అరుణాచలానికి రప్పించాలి. సరిగ్గా 6 వారాలు గడిచిన తర్వాత 1896 ఆ రోజున అరుణాచలేశ్వరుని ఆజ్ఞ మేరకు భగవాన్ మధురై విడిచిపెట్టారు. ఆ ఉపాధి మధురై విడిచిపెట్టింది అన్నమాట. తర్వాత ఈయన ఒక 3 రోజులు అలా ప్రయాణం చేసి అంచెలంచెలుగా 1 సెప్టెంబర్ 1896 ఉదయం 6 గంటలకి పవిత్ర అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్నారన్నమాట. అయితే అంతకుముందు ఏం చేశారంటే కొన్ని సంఘటనలు జరిగాయి. ఏమిటి, ఈయన చదువు పట్ల పరధ్యానంగా ఉండేవారు, ఏమీ పట్టించుకోవట్లేదు. అన్నగారికి కొంచెం కోపం కూడా వచ్చి ఒకరోజున ఏమన్నారు, నువ్వు చూస్తే యోగిలా కనపడుతున్నావు, నీలాంటి వాడికి ఇంటి దగ్గర పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా. అయితే అదే ఈయనకి బ్రహ్మవాక్కుగా స్ఫురించింది అన్నమాట. నిజమే, నాకు ఇక్కడ పనే ఉంది అనేటువంటి ఆలోచన వచ్చిందన్నమాట. సరే, ఈయన ఏం చేశారంటే ఆ సరైన టైం వచ్చినప్పుడు 29 ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. అయితే ఒక కాలేజీ ఫీజు కట్టమని అన్నగారు ఒక 5 రూపాయలు ఇచ్చారు. సరే, ఈయన బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా అప్పుడు ఏం చేశారంటే అన్నగారికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఎలా ఉందంటే, నేను నా తండ్రిని వెదకుచ్చు బయలుదేరుచున్నాను, ఇది ఒక సత్కార్యము నిమిత్తమే బయలుదేరుచున్నది, దీనిని గురించి ఎవరు వెదకవద్దు, ద్రవ్యము ఖర్చు పెట్టవద్దు అని ఉత్తరం రాసి, కాలేజీ జీతము కట్టబడలేదు, 2-3 రూపాయలు ఆయన తీసుకుని 2 రూపాయలు అక్కడే ఉంచేశారు అని ఆ విషయం రాసి ఇట్లు అని సంతకం కూడా పెట్టలేదు. అయితే ఈ ఉత్తరాన్ని పరిశీలించినట్లయితే నేనుతో మొదలైంది ఉత్తరం. నా తండ్రిని వెదకొచ్చు, నా తండ్రి ఆజ్ఞానుసారము అంటే, ఇక్కడ తండ్రి అంటే అరుణాచలేశ్వరుడు. భగవానికి అరుణాచలేశ్వరుడు అంటే జనక భావన అన్నమాట. అంటే నా తండ్రిని వెతుకుతూ నేను బయలుదేరుతున్నాను. అంటే అరుణాచలేశ్వరుణ్ణి ఒక జనక భావంతో ఆయన ఎప్పుడూ సంబోధించేవారు అన్నమాట. అంటే నా తండ్రిని వెతుకుతూ నేను బయలుదేరుతున్నా. దీని గురించి ద్రవ్యము ఖర్చు పెట్టవద్దు అంటే ఇది దీని గురించి అంటున్నారు. అంటే అర్థం ఏంటి, అప్పటికే ఆయన దేహబుద్ధి నుంచి కురడీ కొబ్బరికాయలా విడిపోయి ఉన్నారు. నా గురించి ఖర్చు పెట్టద్దు అంటలేదు, దీని గురించి ఖర్చు పెట్టద్దు. ఇది అంటే ఈ శరీరము ఓ సత్కార్యము నిమిత్తమే బయలుదేరుచున్నది అని. అంటే అప్పటికే ఆయన దేహము నుంచి విడిపోయి ఉన్నారన్నమాట. ఈట్లు అని సంతకం పెట్టాలి కదా, అసలు సంతకం పెట్టేవాడే నశించాడు అమృతానుభవంలో అన్నమాట. సరే ఉత్తరం రాసి పెట్టిన తర్వాత మొత్తం మీద ఈయన సెప్టెంబర్ 1వ తారీఖున అరుణాచల క్షేత్రం చేరుకున్నారన్నమాట. అయితే అంతకుముందు ఏం జరిగిందంటే ఇంకో ముఖ్యమైన 2 సంఘటనలు జరిగాయి. ఒకటేంటంటే ఈ అమృతానుభవానికి 1 సంవత్సరం ముందు 1895లో మొట్టమొదటిసారిగా భగవాన్ అరుణాచలం పేరు విన్నారు. ఆయన సమీప బంధువు ఒక ఆయన వారింటికి వచ్చారు. ఆయన్ని భగవాన్ ఏమని ప్రశ్నించారంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఆయన మామూలుగా యథాలోపంగా నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు. భగవాన్ ఒకసారిగా ఆశ్చర్యపోయారు, అరుణాచలమా అని ఆశ్చర్యపోయారు. అదేమిటి అబ్బాయి అలా ఆశ్చర్యపోతావు, అరుణాచలం అంటే నీకు తెలియదు, ఫలానా టౌన్ తిరువన్నామలై అంటారు, ఫలానా చోట ఉంది. అయితే భగవానికి అరుణాచలం అంటే సాక్షాత్ ఈశ్వరుడు అన్నమాట. దైవం దగ్గర నుంచి ఒక మనిషి రావడం ఏంటి అనుకుంటున్నా. అంటే అప్పుడే అరుణాచలం అనేటువంటి బీజము ఈ లోపల పడిందన్నమాట, అంకురం. అయితే అప్పటికి తన చివరి గమ్యం అదే అని భగవానికి తెలియదు, బీజం పడిందన్నమాట. తర్వాత కాలంలో ఆ క్షేత్రమే ఈయన ఆవాసమైంది. సరే ఇది ఇలా ఉండగా ఇంకొక సంఘటన ఏంటంటే ఈయన ఎలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవలేదు అప్పటికి. ఎందువల్ల, చదివే అవకాశం కూడా లేదు. ఎందువల్ల అంటే ఈయన 9వ తరగతి చదువుతుండగా బడి మానేశారు, చదువు పట్ల ఆసక్తి లేదు. ఎవరో ఇచ్చినటువంటి పెరిగి పురాణము అనేటువంటి ఒక్క పుస్తకం మాత్రం చదివారు అప్పుడు. పెరిగి పురాణం అంటే అందరికీ తెలుసు మనకి, 63 శైవ భక్తుల యొక్క జీవిత చరిత్రలు, వారి ఉపదేశాలు, వారి అనుభవాలు గురించి అన్నమాట. 63 నాయనార్లు అంటారు. ఆ పుస్తకం మామూలుగా అయితే మనం మామూలుగా చదివేస్తాం, భగవాన్ చదివినప్పుడు ఏం జరిగిందంటే ఒక్కొక్కరి చరిత్ర చదువుతున్నప్పుడు దాంట్లో ఇమ్మర్స్ అయిపోయేవారు అనమాట, దాంట్లో లీనమైపోయేవారు. అంటే ఆ భక్తుల బాధలకి ఈయన కన్నీరు వచ్చేది, వాళ్ళు సంతోషంగా ఉన్న సన్నివేశాలు జరిగితే ఈయనకి సంతోషం పొంగి వచ్చేది అనమాట. వారి బాధలు ఈయన బాధలుగా, వారి కష్టాలు ఈయన కష్టాలుగా దాంట్లో తన్మయమై అవన్నీ చదివేవారు అన్నమాట. అయితే అప్పుడు అనుకున్నారు ఈ 63లో ఏ ఒక్కరిలా అయినా నేను అవగలనా అనేటువంటి ఆలోచన ఈయనకు వచ్చింది. అంటే తండ్రి శరీరం చాలించడాన్ని, తండ్రి శవాన్ని చూశారు. తర్వాత అరుణాచలం పిలుపు, అరుణాచలం పేరు విన్నారు. మనం కూడా అంతే చూడండి, మనకి నాన్నగారు వచ్చి చెప్పే వరకు అరుణాచలం అనే పేరు వినలేదు. విన్నప్పుడు ఓహో ఫలానా ఊరు ఉందా, ఫలానా చోట అనిపించింది అన్నమాట. అయితే భగవానికి అరుణాచలానికి అభేద సంబంధం అన్నమాట. ఆయన వేరు, అరుణాచలం వేరు కాదు. అరుణాచలేశ్వరుడే తిరుచుడిలో అళగమ్మ గారి సంతానముగా శరీరం తీసుకున్నాడు. అయితే ఈ సంఘటనలు అన్నీ చదివిన తర్వాత ఈ దృక్పథం బాగా మారిపోయింది. అలాగే దగ్గరలో వారి ఇంటికి మదురైలో వారి ఇంటికి సమీపంలోనే మన అమ్మవారి గుడి ఉంది, మీనాక్షి అమ్మవారి గుడి అనమాట. అక్కడ ఈ 63 నాయనార్ల యొక్క విగ్రహాలు ఉన్నాయన్నమాట, ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఆ విగ్రహాల ముందు కూర్చుని ఎంతో ఎంతో భావవేశాన్ని పొందేవారు. ఇందువల్ల ఒక్కర్లా అయినా మనం అవ్వాలి అవ్వాలని. అయితే ఈ సంఘటనలన్నీ జరిగాయి. సరే, అమృతానుభవం ద్వారా ఆయన పొందవలసింది ఏదో పొందారు. పొందిన తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖుని అరుణాచలం చేరుకున్నారు. అయితే 2వ దశ ఏంటంటే, ఈయన బ్రహ్మానుభవం పొందిన రోజు అన్నమాట. బ్రహ్మానుభవాన్ని పొందిన రోజు. అమ్మ వినపడుతోంది కదా? హలో,
వినపడుతోంది వినపడుతోంది అంకల్.
అంటే ఇక్కడ ఏదో చిన్న బ్రేక్ కింద వస్తాను, మళ్ళీ ఆన్ చేసా. ఇక్కడ ఒకసారి ఆగితే మళ్ళీ రీస్టార్ట్ చేశానమ్మా. సరే, 2వ దశ ఏంటంటే, ఒక్కరోజు అది అంటే జీవిత లక్ష్యాన్ని సాధించిన రోజు. తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖున అరుణాచలంలో ఆయన కాలు మోపారు. అంటే ఆయన కలలు పండిన కోన, ఆయన చేరవలసిన చోటు జనక స్థానాన్ని చేరుకున్నారన్నమాట. అప్పటి నుంచి ఒక 11 సంవత్సరాలు ఆయన మౌనంగా గడిపిన కాలం అన్నమాట. అంటే రమణ మహర్షి గారు మౌనంగా ఉండడం కాదు, మౌనం అంటే ఆత్మకి మరో పర్యాయ పదం అన్నమాట. మౌనమే రమణుణ్ణి, రమణస్వామిని తన వశంలో ఉంచుకుందన్నమాట. అంటే మౌనంగా గడిపారు 11 సంవత్సరాలు. అప్పుడు రకరకాల స్థలాల్లో ఆయన నివసించారు. ఎలాగా, కొంతకాలం పాతాళ గుహలో, మరికొంతకాలము గురుమూర్తంలో, మరికొంతకాలం పవనకుండ్రలో ఇలా నివసించిన తర్వాత ఏం జరిగిందంటే, తర్వాత దశ ఏంటంటే సువర్ణాధ్యాయం. అంటే 1899 నుంచి 1916-17 సంవత్సరాలు విరూపాక్ష గుహావాసం చేశారన్నమాట. రమణ మహర్షి గారి జీవితంలో సువర్ణాధ్యాయం ఎందువల్లంటే, దాన్నే నాన్నగారు అనేవారు ఇది స్పిరిచువల్ యూనివర్సిటీ అనేవారు అన్నమాట. అక్కడి నుంచి అనేక పుస్తకాలు, అనేక ప్రశ్నలకు జవాబులు, అనేక మంది మేధావులు, అనేక మంది తత్వవేత్తలు ఆయన్ని దర్శించారన్నమాట ఈ దశలో. అయితే ఆ తర్వాత ఒక సుమారు 6 సంవత్సరాలు స్కందాశ్రమ నివాసం చేశారు. అంటే విరూపాక్ష గుహ, స్కందాశ్రమం కలిపి ఒక 23 సంవత్సరాలు కొండ మీద ఉన్నారన్నమాట. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, 4వ దశ డిసెంబర్ 19, 1922లో తల్లిగారు, భగవాన్ తల్లిగారు స్కందాశ్రమంలో ఉండగా శరీరం చాలించారన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా భగవాన్ కిందకు వచ్చేసారు. తల్లిగారి సమాధి కింద చేయడం, తర్వాత నెమ్మదిగా రమణాశ్రమం ఏర్పడడం, భగవాన్ కీర్తి దేశ విదేశాల్లో వ్యాప్తి చెందడం, ఇవన్నీ జరిగిన కాలం అన్నమాట ఆఖరి దశ. ఇంకా చిట్ట చివరిగా 14వ తారీఖు ఏప్రిల్ 1950వ సంవత్సరంలో రాత్రి 8:47 భౌతిక దేహాన్ని ఆయన పరిత్యాగం చేశారు. ఒక జ్యోతి రూపంలో ఆయన ప్రస్థానము అరుణగిరిలో ఐక్యవాదంతో ముగిసిందనమాట. అరుణగిరిలో ఐక్యమైంది, అంతర్ధానం అయిపోయింది. అంటే ఈ స్టేజెస్ అన్నమాట, 1వ దశ బాల్యము, తిరుచుళ్ళి, మదురై. 2వ దశ మౌనంగా, 2వ దశ సాక్షాత్ ఒకే ఒక రోజు, అదేంటి బ్రహ్మానుభవం పొందిన రోజు అన్నమాట. అద్భుతమైన రోజు అది. మూడవ దశ మౌనంగా పెద్ద కొడుకు సమీపంలో అది గడిపిన కాలం. తర్వాత దశ విరూపాక్ష గుహ స్కందాశ్రమంలో నివసించిన కాలము. చిట్ట చివరిగా శరీర పరిత్యాగం. ఈ అంశాలలో ఆయన జీవితం అంతా సాగింది. అయితే ఇంకా భగవాన్ పుట్టినరోజు దగ్గరికి వద్దాం. స్థూలంగా చూస్తే ఆయన జీవితం అంశాలు ఇవన్నమాట. అయితే ఈ ఆధునిక మహర్షి అయినటువంటి భగవాన్ రమణ మహర్షి వారి జయంతిని మనం జరుపుకుంటున్నాం కదా, ఇది మనందరికీ ఒక మహత్తరమైన అవకాశం. ఎందువల్లంటే ముందు తాను భగవాను తాను బంధ విముక్తుడై, అంటే బంధం అంటే నిజంగా ఉందా అంటే లేదు, ఆ కల్పిత అజ్ఞానం నుంచి కల్పిత బంధం నుంచి ఆయన విముక్తుడై, తర్వాత మనబోటు సకల మానవాళిని దుఃఖరహిత స్థితిలోకి అంతిమ సత్యంలోకి మేల్కొల్పారన్నమాట. అయితే ఈ పుట్టినరోజు ఎలా వచ్చిందంటే, మరి ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి భగవానికి పుట్టినరోజు అనే మాటకు అర్థమే ఉంటుంది. పుట్టని బ్రహ్మమే, పుట్టని సత్యమే, పుట్టని సద్వస్తువే తానని అనుభవంలోకి తెచ్చుకున్నాడు తానుగా. అయితే ఇది ఎలా జరిగిందంటే, భగవాన్ విరూపాక్ష గుహలో ఉంటున్న సమయంలో 1912 మొట్టమొదటి పుట్టినరోజుని కొంతమంది భక్తులు జరుపుకున్నారు. ఈ భక్తులు వాసుదేవ శాస్త్రి గారు అలా మరి కొంతమంది కలిసి ఏం చేశారంటే, రేపు భగవాన్ పుట్టినరోజు కదా మనం ఆయన్ని జరుపుకుందామని వీళ్ళు కొంత సామాగ్రిని అది సిద్ధం చేసుకుని, పూలదండలు పాయసము స్వీట్స్ ఇవన్నీ సిద్ధం చేసుకుని మొన్నాడు భగవాన్ దగ్గరికి వెళ్ళారు. ఆ రోజున పుట్టినరోజు రోజున అప్పటి వరకు భగవానికి ఇలా పుట్టినరోజు జరుపుకోవడం అనేది అలవాటు లేదు అసలు ఆయనకి. అయితే భక్తులు ఏమన్నారు, ఈ దండలు ఇవన్నీ చూశారు భగవాన్ ఏమిటన్నారు, స్వామి ఈరోజు మీ పుట్టినరోజుని జరుపుకుంటాం, మేము అందుకని కొన్ని తినుబండారాలు అవి తెచ్చాం, దండలు కూడా తెచ్చాం, మీరు అంగీకరించాలి అన్నారు. భగవాన్ మౌనంగానే ఉండి తర్వాత ఒక మాట ఏమన్నారంటే, నిజమైన పుట్టినరోజు ఆత్మదర్శనం అయిన రోజు, నిజమైన పుట్టినరోజు ఆత్మానుభవం అయిన రోజు, నిజమైన పుట్టినరోజు అమృతానుభవం కలిగిన రోజు, వాస్తవంగా తాను ఎవరో అనుభవికమైన వైద్యం అయిన రోజు పుట్టినరోజు అవుతుంది అన్నారు. అప్పుడు వాసుదేవ శాస్త్రి గారు వాళ్ళు ఏమన్నారంటే, భగవాన్ ఏదో మా తృప్తి కోసం మీరు కాదనకూడదు అన్నారు. అప్పుడు భగవాన్ మౌనం వహించారు, ఏమీ మాట్లాడలేదు. సరే వీళ్ళు అంతా దండలు అవి వేసి ఆ పాయసం అవి తీసుకుని భగవాన్ జయంతిని జరుపుకున్నారు. అదే మొదటిసారి భగవాన్ జన్మదిన వేడుకలు అన్నమాట 1912 మొదలయ్యి. ఆ తర్వాత కాలంలో ఇప్పటి వరకు కూడా ఇప్పుడైతే రమణ జయంతిగా మనం జరుపుకుంటున్నాం, ఆనవాయితీ అయిపోయిందన్నమాట. నిజం ఆలోచిస్తే జనన మరణ సంసార చక్రం నుంచి విడుదల పొంది ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి భగవాన్ రమణ మహర్షి గారికి పుట్టినరోజునే మాటకు అసలు అర్థమే ఉంది. ఎందువల్లంటే తాను అనంతుడైపోయాడు. ఎలాగ ఒక బుడగ సముద్రంగా మారినట్లు, ఒక బిందువు సముద్రమైనట్లు, ఈ పరిమితమైన బుద్ధిలోంచి అనంతత్వానికి ఎదిగిపోయారు ఆయన. అయితే తాను అనంతుడు అంటే సర్వవ్యాపి, ఆది మధ్య అంతము లేనివాడు, అలాంటి సద్వస్తువే తానై కూర్చున్నాడు. అలాంటి అనంతమైన సద్వస్తువు పుట్టదు, దానికి పుట్టుకంటే ఏమిటో తెలియదు, అది స్వతసిద్ధము, దానికి పుట్టుకనేదే లేదు. ఎందువల్ల, దానికంట భిన్నముగా రెండో వస్తువు ఉంటే కదా, మృత్యు అనేది దాన్ని స్పృశించలేదు. మరి ఎందుకు జరుపుకోవాలండి పుట్టినరోజులు అంటే, గురువు కోణంలోంచి చూస్తే భగవాను నాన్నగారు ఉన్నారనుకోండి, వారి కోణంలోంచి చూస్తే అసలు ఈ పుట్టినరోజు అనే మాటకు అర్థమే లేదు. మరి ఎందుకు జరుపుకోవాలంటే మన మనసులు పవిత్రం అవడానికే జరుపుకోవాలి, మన బుద్ధి వికసించడానికి జరుపుకోవాలి. మనం పవిత్రం అవడానికి, బుద్ధి వికాసం కలగడానికి, ఆ ప్రేమతత్వం రావడానికి మనం జరుపుకోవాలన్నమాట. అయితే భగవాన్ దేహము పుట్టినరోజు మనకు ఎంతో ప్రాముఖ్యమైన, ఎందువల్ల దేహము ధరించి ఒక సామాన్య మానవుడిలా జీవించి, సామాన్య బాలుడిలా జీవించి, దేహము జీవించుండగానే ఎట్టి సాధనలు లేకుండానే, ఎట్టి గ్రంథ పరిచయం లేకుండానే పూర్ణానుభవాన్ని పొందారన్నమాట. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సరే భగవాన్ అన్నారు, కనీసం పుట్టినరోజునైనా నీవెవరో విచారణ చెయ్యి అన్నారు. అదేంటండి 364 రోజులను విడిచిపెట్టేసి ఒక్కరోజును నేను ఎవరంటే సరిపోతుందా, విచారణ చేస్తే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోతుంది. ఎందువల్లంటే ఇప్పుడు మామూలుగా చూడండి, మార్చి నెలలో కంపెనీలు వాళ్ళ యొక్క లాభ నష్టాల గురించి బ్యాలెన్స్ షీట్స్ తయారు చేస్తారు కదా. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మనకి ఏప్రిల్ నుంచి మార్చి వరకు మనకి లాభాలు ఎన్ని వచ్చాయి, నష్టం ఎంత, కంపెనీ పనితీరు ఎలా ఉంది, ఇలా బేరీజ్ ఎప్పుడు వేసుకుంటారు, మార్చి చిగురులే వేసుకుంటారు. అలాగే ఈ పుట్టినరోజు రోజునైనా, కనీసం ఆ రోజునైనా మనలోని అహంకారం యొక్క, అవిద్య యొక్క హెచ్చు తగ్గులను అంచనా వేసుకోవాలి. అంటే నేనెవరనే విచారణ మరి ఒక్కరోజు చేస్తే చాలండి, ఒక గంట చేస్తే చాలా అంటే దాని అర్థం ఏంటంటే, ఆ విచారణ చేసి ఆ ఒక్కరోజు ఆ ఒక్క గంట విత్తనాలు నాటే సమయం అన్నమాట. అంటే మనం విత్తనం గింజ ఎంతసేపు నాటుతాం, 1 నిమిషం అయితే 1/2 నిమిషం, దాని సమయం వచ్చినప్పుడు అదే చిన్న గింజ మహావృక్షమే కూర్చుంటుంది. అలాగే నేనెవరనేటువంటి ఆ విచారణ బీజం పడితే ఆ కాలం తక్కువైనా అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఆ సీడ్ని విత్తనాన్ని నాటే సమయం అన్నమాట. అయితే భగవాన్ అంటారు, కనీసం పుట్టినరోజునైనా నీవెవరో విచారణ చెయ్యి అంటారు. అసలు రమణ సిద్ధాంతం సారం ఏమిటంటే, పుట్టిన దేహము నీవు కాదు. ఎందువల్ల, దేహము జడము, పాంచభౌతికము. అదేవిధంగా దేహము శ్మశానంలో కాలి బూడిదైపోతుంది. అయితే శరీరం కాలిపోతున్నప్పుడు తాను కాలిపోతున్నట్లు, బూడిదవుతున్నట్లు శరీరానికి తెలియదు పాపం. తెలిసి ఉంటే శ్మశానం నుంచి వెనక్కి వచ్చేయాలి కదా. అది జడము కాబట్టి, నేననేటువంటి తలంపు దానికి లేదు కాబట్టి, పాంచభౌతికం కాబట్టి, స్థూలము కాబట్టి శ్మశానంలో ఖాళీ బూడిదైపోతుంది. ఆ విషయం దేహానికి తెలియదు. దేహం అంటే ప్రపంచంలో భాగమే, పంచభూతాలే కదా. అయితే మరి నేనెవరు? భగవాన్ అంటారు, పుట్టని బ్రహ్మమే నీవు. నీవు అసలు పుట్టనే లేదు అంటే, నేను అసలు పుట్టనే లేదు, నేను అసలు పుట్టలేదు కాబట్టి నాకు మరణం అనే మాట వర్తించదు. మరి మృత్యు ఎవరికి, మరణం ఎవరికంటే, ఏదైతే పుట్టిందో, ఎవరైతే పుట్టాననుకుంటున్నారో ఆ పుట్టినదానికే మరణం అన్నమాట. పుట్టని ఆత్మకి, పుట్టని నేనికి, నిజమైన నేనికి మరి మృత్యు ఎలా వర్తిస్తుంది? అయితే ఈ శుద్ధ చైతన్యానికి, పుట్టని ఆత్మకి, జడమైన దేహానికి మధ్యలో జాగ్రత్త అవస్థలో నేననే తలంపు అవాంతరంగా ఉదయిస్తోందన్నమాట. ఆ దేహము నేననే తలంపు, అది తలంపు కాబట్టి దేహంతో తాదాప్యము చెందకుండా అది వ్యక్తం అవ్వలేదు. అయితే దేహ తాదాప్యం చెందిన తర్వాత ఆ క్షణం నుంచి దేహము నేనుగానే భావిస్తాను. అటు దేహము నేననే తలంపు వల్లే నేను పుట్టాను, నేను మరణిస్తున్నాను అని మనం భావిస్తామన్నమాట. అయితే ఆ మాట దేహం అనలేదు. ఇందువల్ల ఇందాక చెప్పుకున్నాం, జడము కాబట్టి ఆత్మకి అనవలసిన అవసరం లేదు. శుద్ధ చైతన్యం దానికంటే భిన్నముగా రెండో వస్తువే లేదు కాబట్టి ఆత్మకి పుట్టుక మరణం అనే మాటలు వర్తించవు. మరి నేను పుట్టాను, నేను మరణిస్తున్నాను, నేను ఫలానా చోటు ఉన్నాను, నేను ఫలానా వారి అబ్బాయిని, నేను ఫలానా అని చెప్పేది మన అహంకారమే. అంటే మనం దేహంతో తాదాప్యము చెంది మన మూలతలంపే. భగవాన్ జయంతి అలా చూడండి, మనం అనేక జయంతులు జరుపుకుంటూ వస్తున్నాము. మేలో శంకర జయంతి, తర్వాత జూలై మాసంలో వ్యాస జయంతి, తర్వాత నాన్నగారి జయంతి, తర్వాత ఇప్పుడు రమణ మహర్షి గారి జయంతి, ఇలా అన్నీ జరుపుకుంటూ వస్తున్నాం. తర్వాత కాలంలో ఇంకా అనేక జయంతులు వస్తూ ఉంటాయి. ఈ భక్తి శ్రద్ధలతో గుర్తుపెట్టుకుని జరుపుకోవాల్సిన కారణం ఉంది. ఎందువల్లంటే అనంతమైన ఆత్మ శుద్ధ చైతన్యము ఒక పాంచభౌతిక శరీరాన్ని ధరించి జీవకోటికి బోధ చేసి తత్వజ్ఞానాన్ని అందించి అంతిమ సత్యంలోకి మేల్కొల్పి పరమశాంతిని అందించింది కాబట్టి ఏ ఉపాధి అయినా సరే ఆ శాంతిని, మన స్వరూప శాంతిని మనకు అందించారు. మన తాలూకు నిజంలోకి మేల్కొల్పుతున్నారు. అలా నాటికి నేటికి జరుగుతూనే ఉంది. అయితే ఇంక భగవాన్ దగ్గరికి వస్తే, అలాగే నాన్నగారు పూర్ణత్వం ఒక శరీరాన్ని ధరించి ఈ భూమిపై అవతరించింది. అవతరించి ఏం చేసింది? తాను బంధ విముక్తుడై, తాను బంధం నుంచి విముక్తిని పొంది సంసార సముద్రంలో పడి దుఃఖిస్తున్నటువంటి మనబోటి వారిని మేల్కొల్పడానికి వచ్చిన బోధావతారాలు భగవాన్ రమణ మహర్షి, నాన్నగారు లాంటి వాళ్ళను. అందుకని భగవాన్ చెప్పినట్టు పుట్టినరోజునైనా కనీసం, అసలు పుట్టినది ఎవరు, మరణించేది ఎవరు, అసలు పుట్టుక యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని విచారణ చెయ్యాలి. అయితే పుట్టుక అనేది నిజంగా దాన్ని అంగీకరిస్తే అది ఎప్పుడు మరణంతో ముడిపడి ఉంటుంది. ఎలాగా? పుట్టినరోజునే మరణం పుడుతుంది. ఎలాగంటే మన డాక్టర్ అమ్మగారికి తెలుసు, ఒక మందుని మెడిసిన్ తయారు చేశారనుకోండి, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంటుంది కదా, దాని మీద ఒక 2 సంవత్సరాల తర్వాత డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అని ఉంటుంది. అలాగే మనం పుట్టినప్పుడే మరణించే రోజు కూడా నిశ్చయం అయిపోయి ఉంది. అంటే పుట్టినప్పటి నుంచి మన దేహము మృత్యు వైపుకు ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. ఆ రోజుకి ఆ రోజు, ఆ రోజుకి ఆ రోజు, ఆ రోజుకి ఆ రోజు అన్నమాట. మనం మామూలుగా చూడండి, 70 ఏళ్ళ జీవితం అంటాం, అది నిజం కాదు. 70 ఏళ్ళు మృత్యువులోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ అన్నమాట. అయితే భగవాన్ను నాన్నగారు ఇచ్చారు వీళ్ళ అవతారాలని బోధావతారాలు అంటారు. బోధావతారం ఏంటంటే తత్వజ్ఞానాన్ని మనకు అందించడం అన్నమాట. ఆ తత్వం ఎక్కడుంది? ఎక్కడో ఉంటే సమస్య లేదు, మనం అక్కడికి ప్రయాణం చేసి దాన్ని మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఆ తత్వము మన స్వరూపమే. మనం సుషుప్తిలో, గాఢ నిద్రలో మనం అందరూ ఎక్కడ ఉంటున్నాము అంటే అక్కడ ఎరుక లేదు కానీ సుఖంగా ఉన్నాము. దేహస్పృహ లేదు, మన వృత్తి గురించి మనకు తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఒక చోట ఉంటున్నాము, అక్కడ సుఖంగా ఉంటున్నాము, శాంతిగా ఉంటున్నాము. దాని పేరే హృదయం అని పిలుస్తున్నాం అన్నమాట. దానికి మరో పేరు మనోమూలం అంటారు. అయితే దాన్నే తత్వం అంటారు. అంటే అర్థం ఏంటంటే తత్వం అంటే ఏమిటంటే, ఏదైతే ఉన్నదో, ఏ సత్యమైతే ఉందో అది నీవై ఉన్నావని చెప్పడం అన్నాడు. తత్వత్వం ఉన్నదే నీవై ఉన్నావు. అంటే మన మూలతలంపు యొక్క మూలంలో ఏ చైతన్యం అయితే ఉందో, ఏ గురుస్థానం అయితే ఉందో, ఏ బ్రహ్మస్థానం అయితే ఉందో, ఏ మోక్షస్థానం అయితే ఉందో అక్కడికి మేల్కొలపడానికి వచ్చిన అవతారం అన్నమాట. అయితే మేల్కొనవలసింది మనమే, మనం మేల్కొలవలసింది ఎక్కడో బాహ్యంగా లేదు, మన స్వరూపంలో మేల్కోవాలన్నమాట. అక్కడికి బోధన గురిపెట్టారు మహాత్ములు అందరూ కూడా. అయితే ఒక చిన్న విత్తనం మనం నాటామనుకోండి, ఒక చిన్న మొక్క వస్తుంది. అయితే ఆ మొక్క వచ్చిన తర్వాత కొంతకాలానికి అది చెట్టు అవుతుంది, తర్వాత కాలంలో మహావృక్షం అవుతుంది. మొక్క వచ్చింది, మొక్క పుట్టుక అంటే గింజ మరణము అని అర్థం. గింజ మరణిస్తే దానిలోంచి మొక్క ఒకటి పుట్టుకొస్తుంది. మొక్కగా పరివర్తనం చెందిన తర్వాత అక్కడ గింజ గురించి వెతికితే కనపడదు. ఒక విత్తనం యొక్క మరణంలోంచి ఒక మొక్క పుట్టినట్లు అహంకారం యొక్క మరణంలోంచి బ్రహ్మజ్ఞానం పుడుతుందన్నమాట. అంటే ఎక్కడి నుంచి పుడుతుంది? మన స్వరూపమే. నిద్రావస్థలో మనం ఎక్కడున్నాము? భగవాన్ ఎక్కడికి మేల్కొన్నారు? అది మన స్వస్థితే. అయితే ఇది మనకి నాన్నగారు చెబుతూ ఉండేవారు, బాహ్యమైన చీకటిని సూర్యుడు పోగొడతాడు, కానీ లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటిని సూర్యుడు పోగొట్టలేడు. లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడే గురువు అన్నమాట. అయితే ఆ గురుకృప వల్ల, గురుబోధ వల్ల జీవుడు కల్పిత అజ్ఞానం నుంచి విడుదల పొంది, ఈ మాట ఎందుకంటున్నాం అంటే అజ్ఞానము అన్నాం అనుకోండి, అజ్ఞానము నిజంగా ఉందా అనే ప్రశ్న వస్తుంది. అజ్ఞానము నిజమైతే, జ్ఞానము నిజమైతే ఒకదాని చేత మరొకటి పరిమితం అయిపోతాయి. ఇదే ఉపదేశాల్లో చెప్పారు. అజ్ఞానం అనే వస్తువు నిజంగా ఉంటే రమణ మహర్షి గారికి పోదు బ్రహ్మానుభవంలో. మరి అజ్ఞానం అనే మాట ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు మన అందరి స్వరూపము బ్రహ్మమే, మన అందరి స్వరూపము చైతన్యమే, మన అందరి స్వరూపము మోక్షమే. కానీ నేను జీవుణ్ణి, నేను మోక్షాన్ని పొందాలని భావిస్తున్నాను, దీన్నే నేనెవరో నా వాస్తవంగా నేనెవరో నాకు తెలియని తనాన్ని అజ్ఞానం అని పిలుస్తున్నాం అన్నమాట. నిజంగా అజ్ఞానం అంటూ ఉండి కాదు, అంటే కల్పిత. ఈ కల్పిత అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మన అహంకారం కల్పించింది, అది ఎవరో కల్పించింది కాదు. ఈ కల్పిత అజ్ఞానం నుంచి విడుదల పొంది వాస్తవంగా నేను ఎవరో తానెవరో అనుభవంలోకి వస్తే, ఈ జన్మ మరణ సంసార చక్రం నుంచి విడుదల పొంది అనంతమైన చైతన్యమే తాను అవుతాడు. అయితే ఈ ప్రాసెస్లో మనం తరించడానికి, అంటే తరించడం అంటే అర్థం ఏంటంటే మన అహంకారం అంతరించడం అన్నమాట, అది నశించడం. గురువు యొక్క కృప అత్యంత కీలకం అన్నమాట. అయితే భగవానికి జీవితం పొడవున శైవ క్షేత్రాలతోటే సంబంధం ఉంది. అంటే ఆయన పుట్టిన ఊరు తిరుచ్చుళ్ళి ఒక ప్రాచీన శైవక్షేత్రం. అక్కడ శివుడి పేరు భూమినాథేశ్వరుడు, అమ్మవారి పేరు సహాయవల్లి. అయితే భగవాన్ పుట్టిన ఇల్లు ఆ గుడికి సమీపంలోనే ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు రమణ మందిరంగా తీర్చిదిద్దారు. అలాగే తర్వాత ఆయన జ్ఞానానుభవం పొందిన ఊరు కూడా మధురై, అది జ్ఞానక్షేత్రమే. అక్కడ శివుడు సుందరేశ్వర స్వామి, అమ్మవారి పేరు మీనాక్షి అమ్మవారు. ఆ జ్ఞానక్షేత్రంలో ఆయన బ్రహ్మానుభవాన్ని పొందారు. తర్వాత కాలంలో అగ్నిక్షేత్రము అరుణాచలంలో ఆయన జీవితం అంతా అక్కడ నివసించారు. అక్కడ శివుడు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అపీత కుచాంబ. అయితే ఆయన జీవితం పొడవున శైవక్షేత్రాలతో ఆయనకు సంబంధం అన్నమాట. పుట్టింది శైవక్షేత్రము, బ్రహ్మానుభవం పొందింది శైవక్షేత్రము, ఆయన తత్వబోధ చేసింది శైవక్షేత్రం అన్నమాట. అయితే ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి ఆత్మవిద్య కావాలి. ఇప్పుడు మనకి ఇంతకాలం మనకి నాన్నగారు బోధ చేసింది, భగవాన్ కాలంలో మనకు అందించింది, ఆ విద్య పేరే ఆత్మవిద్య, దాన్నే బ్రహ్మ విద్య అంటాం. అయితే ఎందుకు కావాలండి? అసలు ఆత్మవిద్య అంటే ఏమిటి అంటే, మృత్యు భయాన్ని తొలగించే విద్యనే ఆత్మవిద్య అంటాం. అంటే భగవాన్ చూడండి, మృత్యానుభవం పొందారు. మామూలుగా మనబోటి వారికి మృత్యు అంటే భయం వేస్తుంది అన్నమాట, భయపడతాం. ఆ మృత్యు భయాన్ని తొలగించే విద్య పేరే ఆత్మవిద్య అంటారు. ఆ ఆత్మవిద్యని జీవితాంతం మనకి బోధించారు ఆయన అన్నమాట. ఇప్పటికీ బోధిస్తూనే ఉన్నారు ఏదో ఉపాధి ద్వారా. అయితే భగవాన్ ప్రత్యేకత ఏంటంటే, మతాలన్నీ దేవుణ్ణి కేంద్రంగా చేసుకుంటాయి. మతాలు దేవుణ్ణి కేంద్రంగా చేసుకుంటే భగవాన్ ఏం చేశారంటే, వ్యక్తి యొక్క మూలాన్ని, మనోమూలాన్ని కేంద్రంగా చేసుకున్నారు. అందువల్లే చూడండి ఆయన ఉపదేశంలో నిన్ను నువ్వు తెలుసుకో అంటారు, అంతేగాని దేవుణ్ణి తెలుసుకో అంటారు. ఎందువల్లంటే, దేవుణ్ణి తెలుసుకో అంటే అనేక అనుమానాలు మనకి వ్యక్తం అవుతాయి. అయితే నిన్ను నువ్వు తెలుసుకో అంటే దానికి కేంద్రం నేనే అవుతాను. ఎందుకు అలా అన్నారు? భగవానే ఒక మాట చెప్పారు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు వేరువేరు వస్తువులు కాదు. ఆ మూడు కలిపి ఒకే చైతన్యము, ఒకే చైతన్యం మీద ఆరోపణ, మూడు కలిసి ఒకే బ్రహ్మము. అందువల్ల చూడండి, జీవుడు బ్రహ్మము, జగత్తు బ్రహ్మము, ఈశ్వరుడు బ్రహ్మము. మరి ఈ మూడింటిలో జీవుడు అంటే నేనే కదా, నాకు నేనే కదా దగ్గర. నేనెవరో నాకు ఎరుక పడితే, నేనెవరో నాకు తెలిస్తే మిగిలిన ఇద్దరు ఎరుక పడినట్లే కదా, మూడు ఏకవస్తువే కదా. అందుకే భగవాన్ సింపుల్గా ఏమంటారంటే, తన్ను తాను తెలియటే దేవుని తెలియట అంటారు. ప్రత్యేకంగా దేవుణ్ణి తెలుసుకోకర్లేదు. నేనెవరో నాకు తెలియడం అంటే నేను పూర్ణం అవడం, నేను అనంతం అవడం. ఎప్పుడైతే నేను పూర్ణమయ్యాను, నేను అనంతం అయ్యాను, అనంతంలో ఈ అన్నీ విడిపోతాయి, జగత్తు, ఈశ్వరుడు అన్నీ విడిపోతాయి, తాను పూర్ణం అయిపోతాడన్నమాట. అయితే ఇలాంటి జయంతులు అవి జరుపుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం కూడా వారు పొందిన సుఖానుభూతిని పొందాలి, బ్రహ్మానుభూతిని పొందాలి, ఈ మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి ఒక ఉత్సాహం కూడా మనందరికీ వస్తుంది. ఇప్పుడు లేదని కాదు, అయితే మరింత మనం ముందుకెళ్తాం. అయితే భగవాన్ ఉపాధి అరుణాచలం వచ్చిన తర్వాత అనంతమైన బోధ చేశారు. అయితే దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రస్థానత్రయం అంటారు, అలాంటి పుస్తకాలు ఆణిముత్యాలు ఉన్నాయి. నాన్నగారు చెబుతూ ఉండేవారు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో. అలాగే ఉన్నది నలుబది, అలాగే ఉపదేశ సారం, అలాగే నాన్నగారు తరచు చెప్పే పుస్తకం నీ సహజస్థితిలో ఉండు, ఇలాంటి అద్భుతమైనటువంటి పుస్తకాలకి సంకలనం జరిగిందన్నమాట. అవి రమణ సాహిత్యంలో టెక్స్ట్ బుక్స్, అయితే భగవాన్ మామూలుగా ఆలోచించినట్లయితే ఆయన గ్రంథ పరిచయం లేదు, శాస్త్ర పరిచయం లేదు, గురు శుశ్రూష కూడా లేదు, ఆయన గురువు అనేటువంటి కాన్సెప్ట్ కూడా అప్పటికి తెలియదు. ఆయనకి అరుణాచలేశ్వరుడే గురువు, ఆయనకి అరుణాచలేశ్వరుడే సర్వస్వం. తనను తాను సమర్పించుకున్నారు. అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన చేసిన పని అదనమాట. అయితే అరుణాచలం వచ్చి కొత్తగా పొందింది ఏమీ లేదు, నేను పొందవలసిందేదో అరుణాచలంలోనే పొందాను అని భగవాన్ చెప్పినట్లు నాన్నగారు చెప్పేవారు అన్నమాట. అయితే అరుణాచలం వచ్చి కొత్తగా ఆయన ఏం పొందలేదు. మధురైలోనే ఆ రోజునే కొన్ని నిమిషాల్లో మృతుడు అనుకునేటువంటి వెంకట్రామను అమృతుడు అయిపోయాడు, ఇమ్మార్టల్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రారంభం ప్రకారం రకరకాల స్థలాల్లో ఆయన శరీరం ఉంది, రకరకాల పనులు చేసింది, ఇవన్నీ జరిగాయి. అయితే మామూలుగా పరంపరలో ముగ్గురిని చెబుతారు, గురువు, పరమ గురువు, పరమేష్ట గురువు అంటే స్వగురువు, పరమ గురువు, పరమేష్ట గురువు. స్వగురువు అంటే మన గురువు, ఉదాహరణకి నాకు గురువు నాన్నగారు. మరి నాన్నగారికి గురువు ఎవరు? ఆయన పరమ గురువు అన్నమాట, రమణ మహర్షి గారు, భగవాన్ రమణ మహర్షి. మరి రమణ మహర్షి గారికి గురువు ఎవరు? అరుణాచలేశ్వరుడు. ఇలా పరంపరలో ముగ్గురు పేర్లు చెబుతారన్నమాట. అయితే మన గురువు యొక్క గురువు, పరమ గురువు యొక్క జయంతిని కొన్ని గంటల్లోనే జరుపుకోబోతున్నాం. 30 గంటలు ఆగితే ఆ జయంతి రోజు రానే వస్తుంది. అయితే భగవాన్ అరుణాచలం వచ్చిన తొలి రోజుల్లో ఆయన కొంతమంది శిష్యులుగా వచ్చారు. దాంట్లో మొట్టమొదటి వచ్చిన ఆయన ఎవరంటే ఉద్దండి నాయనార్. తర్వాత కాలంలో కొద్ది రోజులకి అన్నామలై తంబిరాన్ అని ఆయన వచ్చారు. ఆ ఇద్దరు తర్వాత కొద్ది రోజులకే పళనిస్వామి అని ఆయన వచ్చి ఆయన జీవితాంతం భగవానికి తోడుగా నిలిచారన్నమాట. ఈ పళనిస్వామిని షాడో ఆఫ్ భగవాన్ అని పిలిచేవారన్నమాట. అయితే ఈయనకి తర్వాత కాలంలో మనకి కావికండ గణపతి శాస్త్రి గారు భగవాన్ని దర్శించడం జరిగింది. ఎప్పుడంటే 1907 నవంబర్ 18 కావికండ గణపతి శాస్త్రి గారు భగవాన్ని మొదటిసారి దర్శించారు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అప్పటికే గణపతి శాస్త్రి గారు అనేక విషయాల్లో ఆయన దిట్ట అన్నమాట. సంస్కృతంలో, మంత్రశాస్త్రంలో, అలాగే రాజకీయాల్లో, అనేక రంగాల్లో ఆయన చాలా దిట్ట. ఆయనకి బ్రిటిష్ గవర్నమెంట్ వారు కావ్యకంఠుడు అని బిరుదు ఇచ్చారన్నమాట. అయితే ఆయన ఎంతో సాధన చేశారు, ఆయన ఎంతో కొంత వెళుతుందన్నమాట. సరే అలా కాలం గడుస్తుంది. ఎవరి ప్రోత్సాహంలో ఈ కొండ మీద మౌనస్వామి ఉన్నారు, బాలస్వామి ఉన్నారు, వెళ్ళి దర్శించండి అని ఎవరో చెప్పగా ఆయన 1907 తొలిసారిగా రమణ మహర్షి గారిని దర్శించుకోవడానికి వచ్చారు. వచ్చి సరే ఈయన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎవరు? గణపతి శాస్త్రి గారు. ఏమన్నారంటే, స్వామి నేను ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నాను, అయినా కానీ నాకు శాంతి చిక్కట్లేదు, ఏదో వెలితి కనపడుతుంది. అయితే నాకు దయించి నా సందేహాలని నివృత్తి చేయాలి అన్నారు. అప్పుడు భగవాన్ మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా గొంతు సవరించుకుని ఒక సందేశాన్ని ఇచ్చారు. అదేంటంటే, ఈయన ఏమని ప్రశ్నిస్తున్నారు శాస్త్రి గారు? నేను చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్నాను, అయినా కానీ నాకు శాంతి చిక్కడం లేదు, అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు చెప్పిన మాటల్లో చిన్న చిన్న పదాలు ఉన్నాయి, అది నేననే మాట వాడావు, తపస్సు అనే మాట వాడావు, శాంతి అనే మాట వాడావు, సరే వీటికి అర్థాలు ఏమిటో చెబుతానని చెప్పారన్నమాట. అయితే నేనుగా మనకి వ్యక్తమయ్యేది దేహము నేననే మూలతలంపే. కానీ నేనుకి అర్థం ఏంటి, యథార్థముగా చైతన్యము నిజమైన ఆత్మ అన్నమాట. కానీ మనకు అనుభవంలో ఎలా ఉంది, నేనంటే మనకి దేహం వ్యక్తమవుతుంది, దేహం నేనుగా వ్యక్తమవుతుంది. అప్పుడు భగవాన్ అన్నారు, నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుంది, సుషుప్తిలో గాఢ నిద్రలో ఆ తలంపు నీకు లేదు, ఎక్కడో ఒక చోట నుంచి ఉదయించి వస్తుంది. ఆ నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో దాన్ని ఉపసంహరించి దాని మూలంలో విలీనం చేసి నశింపజేస్తే నీకు శాంతి చేకూరుతుంది. అంటే శాంతి ఎక్కడుంది, మూల తలంపు మూలంలోనే శాంతి స్వరూపంగా ఉందన్నమాట. అలాగే నువ్వు తపస్సు అంటున్నావు కదా, మూల తలంపుని దాని మూలంలో ఎరుకతోటి నశింపజేస్తే అదే తపస్సుకి అర్థం. నేను అనే మాటకి ఏంటంటే యథార్థమైనటువంటి అర్థం ఏంటంటే, నేనుకి అర్థము శుద్ధ చైతన్యం, ఆత్మ, అఖండ చైతన్యం, పరమాత్మ, గురువన్న అదే. అంటే చైతన్యానికి, పరమాత్మకి, గురువుకి మరో పేరు నేను. కానీ మనకి దేహబుద్ధి కారణంగా దేహాన్ని నేనుగా భావిస్తున్నాను, అదే అజ్ఞానం. అంటే ఆ దేహము నేననే తలంపుని దాని మూలమైనటువంటి హృదయస్థానంలో నశింపజేస్తే అదే తపస్సు, అప్పుడే నీకు శాంతి స్వరూపంగా వ్యక్తమవుతుంది. అయితే అప్పుడు భగవాన్ తపస్సు అంటే ఏమిటో అర్థం చెప్పారు, నిజమైన నేనంటే తెలియజేశారు, అలాగే శాంతి అంటే ఏమిటో తెలియజేశారు. పైగా ఏం చెప్పారు, శాంతి నీ యొక్క స్వరూపమే అని చెప్పారు. శాంతి అనేది బాహ్యమైన వస్తువు కాదు. మనస్సు నశించిన చోట అదే అహంకారం అన్నది, అహంకారం నశించిన చోట తానుగా నేనుగా శాంతి వ్యక్తమవుతుంది అన్నమాట. అంటే శాంతి అంటే ఒక చిన్న మాటలో చెప్పుకోవాలంటే మనస్సు నశించిన స్థితి అంతే. అయితే మరి నీకు శాంతి ఎలా వస్తుంది, మూల తలంపు దాని మూలాన్ని చూసి అక్కడ నశిస్తే కానీ నీకు శాంతి చేకూరదు. అయితే నీ స్వరూపమే శాంతి, మరి ఆ శాంతి అనుభవంలో లేకపోవడానికి కారణం ఒకే ఒక కారణం, అదే దేహాత్మ బుద్ధి, అదే అజ్ఞానం అంటే, అదే అహంకారం అంటే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే శాంతి నుంచి వేరుపడి శాంతి కావాలంటున్నాం, శాంతి నుండి విడిపోతున్నాం మళ్ళీ శాంతి కావాలంటున్నాం. ఎలా విడిపోతున్నాం, సుషుప్తిలో గాఢ నిద్రలో శాంతిగా శాంతిలోనే ఉంటున్నాం, మన మనసు అక్కడ అణిగి ఉంటుంది. ఈ మేల్కొన్న స్థితిలో శాంతి నుంచి వేరుపడి దేహ పరిమితిలో వేరుపడి మళ్ళీ నాకు శాంతి కావాలంటున్నాం. అయితే మనకి శాంతి అనుభవంలోకి రాకుండా అడ్డు వచ్చేటువంటి అహంకారాన్ని తొలగించుకుంటే ఇక మిగిలేదే శాంతి అన్నారు భగవాన్. శాంతి ఎక్కడో లేదు, అది మన స్వరూపమే. గాఢ నిద్రలో అది అనుభవంలో ఉంది, మనం ఆ శాంతిలోనే ఉంటున్నాం, శాంతిగానే ఉంటున్నాం. నేనుకు అర్థం శరీరము కాదు, మనస్సు కాదు, నేనుకు అర్థం శుద్ధ చైతన్యం, పరమాత్మ. తపస్సు అంటే ఏమిటి, అది కూడా చెప్పారు కదా, మనస్సుని దాని మూలంలో విలీనం చేసి నశింపజేయడానికి నువ్వు ఏ పద్ధతిని ఉపయోగిస్తావు అదే తపస్సు అనమాట. మనస్సును ఎండగట్టడం. అదే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే నేననే మూలతలంపు ఎక్కడి నుంచి పుడుతోందో చూడమంటున్నారు భగవాన్. ఆ నేననే తలంపు దాని మూలంలో అక్కడ లయించి నశిస్తే అదే జ్ఞానం. అంటే జ్ఞానం అన్నా అదే మూలతలంపు యొక్క మూలంలో మనస్సు అంటే ఆ మూలతలంపు నశించడం అన్నమాట. అలాగే తపస్సు అనే దానికి ఇంకొక అర్థం కూడా చెప్పారు. మనం ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటాము, ఆ మంత్రనాదం ఎక్కడి నుంచి పుడుతోందో మనం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే మనస్సు అక్కడే లయిస్తుంది. అదే తపస్సు అంటే. అంటే దాని అర్థం ఏంటంటే మంత్రమూలం, మనోమూలం, ప్రాణమూలం అంతా కలిపి మన హృదయమే, చైతన్యమే. మంత్రానికి మూలం హృదయం, మన ఆలోచనకి మూలం హృదయం. అలాగా ప్రతిదానికి దేని చూసినా మంత్రమూలం, ప్రాణమూలం, మనం అంతా కలిపి ఏకస్వరూపం, అదే మన హృదయం అన్నమాట. అయితే అప్పుడు గణపతి శాస్త్రి గారు అన్నారు, ఎంతో పొంగిపోయారు ఉపదేశానికి. నేనకి అర్థం తెలిసింది, తర్వాత తపస్సు అంటే ఏంటో తెలిసింది, ఆ తపస్సుకు మూలం మన స్వరూపం అని తెలిసింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓ మహానుభావ, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఆ మూడు వేరువేరు అనుకున్నాను, ఆ ముగ్గురు కలిసి సత్యవస్తువైనటువంటి నిజమైన నేనుకు భిన్నముగా లేవు అనేటువంటి విషయం సంగతి నాకు నిస్సందేహముగా మీ వాక్కు వల్ల తెలిసిందన్నారు. ఇంతకాలం జగత్తు వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు ఇలా భావించాను, మీ దయ వల్ల, మీ కృప వల్ల ఆ మూడు కలిసి ఏకసత్యమే, అదే నేననేటువంటి సంగతి నాకు సందేహం లేకుండా మీ వల్ల నాకు తెలిసింది. మళ్ళీ అదే ఒక సందర్భంలో గణపతి శాస్త్రి గారు ప్రశ్నించారు, స్వామి మరణ భయం ఎలా పోతుంది? అయితే ఇది ఒక చక్కటి ప్రశ్న అన్నమాట. ఎందుకంటే జీవకోటి, మానవకోటి భయపడేది మృత్యువు గురించి కాదు, మన భయపెట్టేది మృత్యువు కాదు, మృత్యు భయము మాత్రమే. మృత్యువు వేరు, మృత్యు భయము వేరు, మరణము వేరు, మరణ భయము వేరు. ఎందువల్ల మరణము ఒక్క సెకండ్లోనే అది మనం తీసుకెళ్ళిపోతుంది, అయితే మృత్యు భయము, మరణ భయము ప్రతిరోజు ప్రతి గంట భయపడుతూనే ఉంటుందన్నమాట. అయితే ఈ భయం ఎలా పోతుంది? మనకి అన్ని భయాల్లోకి పెద్ద భయం ఏంటంటే మరణ భయం. అనేక భయాలు ఉండొచ్చు, మనకి అతిపెద్ద భయం మరణ భయం. అయితే ఈ భయం ఎలా పోతుంది మానవునికంటే? అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, నేను మరణిస్తున్నాను అనేది ఒక తలంపు. ఎందువల్ల? నేనంటే నిజమైన నేనంటే చైతన్యం, దానికి మృత్యు అనే మాట వర్తించదు, తెలియదు. మరి నేను మరణిస్తున్నాను అనేది ఒక తలంపు. ఆ తలంపు ఎలాంటిది? మన మనస్సు ఎంత నిజం, మన శరీరం ఎంత నిజం, అదే అంతే నిజం. మరి నేను మరణిస్తున్నాననే తలంపుకి మూలం ఏంటంటే దేహమే నేననే తలంపు. దేహమే నేననే తలంపుకి నేను మరణిస్తున్నాననే మరొక తలంపు వస్తుంది. రెండూ తలంపులే. ఈ మూల తలంపు, దేహము నేననే తలంపు, దాని మూలమైనటువంటి హృదయంలో నశింపజేస్తే, నశిస్తే అప్పుడు మిగిలేదు ఏకత్వమే. అప్పుడు మరణ భయం శాశ్వతంగా తొలగిపోతుంది అన్నారు భగవాన్ అన్నమాట. మృత్యువు కాదు మనం భయపెట్టేది, మృత్యువు తాలూకు భయం అన్నమాట. ఆ భయం ఎలా పోతుంది? మన స్వరూపం మనకు అనుభవంలోకి వచ్చే వరకు, వాస్తవంగా నేనెవరో తెలిసే వరకు, నేనికి అర్థం తెలిసే వరకు, అద్వైతానుభవం పొందే వరకు, భగవాన్ పొందిన అమృతత్వాన్ని పొందే వరకు ఆ భయం పోనే పోదు. అయితే దేహం నేను కాదు, దేహం నేను కాదని మనం పలుకుతూ ఉంటాం, కానీ ఆ సత్యాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం అన్నమాట. మామూలుగా చూడండి, భగవాను తన 17వ సంవత్సరంలోనే దేహాత్మ బుద్ధి నుంచి విడుదల పొంది తను అమృతుడు అయిపోయాడు, అనంతుడు అయ్యాడు కదా. కానీ ఈ రోజుకి కూడా ఆయన్ని మనం ఒక దేహానికే పరిమితం చేసి పూజిస్తున్నాం. చూడండి, ఇప్పటికి కూడా భగవాన్ అంటే ఆయన ఆకారం, ఆయన దేహము, ఆయన పేరే గుర్తుకొస్తుంది. ఆయన దాని నుంచి విడుదల పొంది ఎప్పుడు పొందాడో తన 17వ సంవత్సరంలోనే దాని నుంచి విడుదల పొందేశారని. అనంతుడిగా ఉన్నాడు, అనంతుడైన పరమాత్మని, అనంతుడైన గురువుని, అనంతుడైన భగవాన్ని ఇప్పుడు కూడా మనం ఆ దేహ పరిధిలోనే చూస్తున్నాం మనం. అయితే ఈ ఉపదేశం చేసిన తర్వాతే గణపతి ముని గారు ఏం చేశారంటే ఈయనకి పేరు పెట్టారు. అప్పటి వరకు భగవాన్ పేరేమిటో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ నామకరణం ఏం చేశారు, భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టారు. అయితే రమణ భక్తులు భగవాన్ అని పిలుచుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పారన్నమాట. అయితే దీంట్లో మంచి మంచి పదాలు ఉన్నాయి. భగవాన్ అనే మాట ఉంది, రమణ అనే మాట ఉంది, మహర్షి అనే మాట ఉంది. ఏంటి మాటలు, అసలు భగవాన్ అంటే ఏంటి, ఇది మాట ఎవరికి వర్తిస్తుంది అంటే, భగవాన్ అంటే అర్థం ఏంటంటే సత్యము బ్రహ్మము ఒక ఆకారాన్ని ధరిస్తే ఆ ఆకారాన్ని భగవాన్ అని పిలవచ్చు మనం. అంటే రూపుదాల్చిన సత్యము, రూపుదాల్చిన చైతన్యం, దాన్నే భగవాన్ అని పిలుస్తారు. అయితే భగవాన్ అంటే మనస్సు నశించిన వాడు అన్నమాట. ఎవరికైతే మనస్సు నశించిందో, మనోనాశం జరిగిందో, ఆ ఉపాధిని ఏమని పిలుస్తాం, భగవాన్ అని పిలుస్తాం. అలాగే భగవాన్ అంటే ముక్త పురుషుడు అంటే ఆ మోక్షస్థితిని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు అన్నమాట. అలాగే భగవాన్ అంటే వెలుగు, ప్రకాశం, జ్ఞానం అని అర్థం ఉంది. నిష్ప్రపంచ స్థితిని పొందినవాడు అని అర్థం. అంటే శాశ్వతత్వాన్ని, అనంతత్వాన్ని తన ఉపాధి ద్వారా నిరూపించేవాడు. అంటే ఇప్పుడు భగవాను నాన్నగారు వాళ్ళ దేహాలను మనం చూసామనుకోండి, ఓహో బ్రహ్మం అంటే ఇలా ఉంటుందన్నమాట, బ్రహ్మముగా ఇలా జీవించవచ్చు అనమాట అనేటువంటి తత్వం మనకు బాధపడుతుంది. అంటే ఆయన ఉపాధి ద్వారా బ్రహ్మముని నిరూపించారన్నమాట. ఆయనే దక్షిణామూర్తి అంటేను. బ్రహ్మమును తెలుసుకున్నవాడని కాదు, ఎలా తెలుసుకున్నాడు ఆయన, బ్రహ్మమే తానని తెలుసుకున్నాడు, అదే నేనని. అంటే ద్వంద్వాలను దాటి సంపూర్ణమైనటువంటి ఆ పూర్ణస్థితిలోకి ఎదిగినవాడు భగవాన్ అంటే. అంటే ఒక మాటలో చెప్పాలంటే తను తాను ఎరిగినవాడు. అంటే భగవాన్, నాన్నగారు, రామకృష్ణ మరం వీళ్ళందరూ ఇదే కోవకి చెందుతారన్నమాట, తానెవరో ఎరిగినవారన్నమాట. అలాగే రమణ అనే మాట ఉందనుకోండి, ఒక అక్షరాన్ని ఇటువంటి తిరిగేస్తే మాని ముందుకు తీసుకొచ్చే ఏమవుతుంది, మారణ. రమణ అని కానీ లేదా రమణతత్వం అని కానీ ఆయన బోధన మనం జీర్ణం చేసుకుని దాన్ని ఆచరణలో పెడితే మన అహంకారానికి ఆయన మరణం తీసుకొస్తారు, అంతాన్ని తీసుకొస్తారు. రమణ అంటే ఊరికే విడిచిపెట్టరు, మన అహంకారాన్ని పూర్తిగా అంతం చేసే వరకు విడిచిపెట్టరు అన్నమాట. అలాగే మహర్షి అనే మాట ఉంది. మహర్షి అంటే మాయను దాటినవాడు. మహత్వం, ఋషిత్వం రెండూ కలిస్తే మహర్షి అన్నమాట. ఆయన అనంతత్వాన్ని తానుగా అనుభవించి వైద్యం చేసుకున్నాడు, అలాగే ఋషి అయిపోయాడు. ఋషి అంటే ఇంద్రియాలను దాటి వెళ్ళిపోయాడు, దేహేంద్రియ మనోబుద్ధులను దాటి అమనస్క స్థితిలోకి వెళ్ళినవాడు అన్నమాట. మాయను అతిక్రమించాడు, గుణాలను అతిక్రమించాడు, మూడు కాలాలని దాటి వెళ్ళిపోయాడు, మూడు గుణాలని దాటి వెళ్ళిపోయాడు, మూడు అవస్థలకి దాటి వెళ్ళిపోయాడు, వాటికి ఆధారముగా ఉన్నాడు అంటే అన్ని పరిధుల్ని దాటి వెళ్ళిపోయాడు. అలాంటి ఆయన మహర్షి అన్నమాట. ఈ పేరు గణపతి శాస్త్రి గారు పెట్టారు. అయితే ఈ మృత్యు భయం ఎలా పోతుందంటే ఆ రకంగా చెప్పారు, దేహము నేననే తలంపుకి వచ్చే ఒక తలంపు, నేను మరణిస్తున్నాననే తలంపు. ఎప్పుడైతే దేహము నేననే మూల తలంపుని దాని మూలంలో ఎరుకతోటి విలీనం చేసి అంతం చేసామో అక్కడ ఆత్మ స్వయంగా స్ఫురిస్తుందన్నమాట. అదే శాంతి స్వరూపం, అదే కాంతి స్వరూపం, అదే స్వస్థితి, అదే మన స్వరూపం, అదే మొత్తం విశ్వకేంద్రం, విశ్వానికి స్వరూపం, అదే జీవకేంద్రం, అదే జగత్ కేంద్రం, అదే ఈశ్వర కేంద్రం అన్నమాట. ఆ కేంద్రం ఎక్కడుంది, మనం ఎక్కడ భావిస్తే అక్కడ మన దేహేంద్రియ మనోబుద్ధులకి ఆధారంగా ఉంది. అలాగే సకల చరాచర జగత్తుకి అదే ఆధారంగా ఉందన్నమాట. అయితే భగవాన్ మృత్యుంజయుడు అయ్యాడు అమృతానుభవంలో అన్నమాట. మృత్యుంజయుడు అంటే శరీరంతో అలాగ వేల సంవత్సరాలు ఉండిపోతాడని కాదు, దాని అర్థం ఏంటంటే శరీరం జీవించున్నా లేదా మరణించినా నేను ఉంటాను, నేను ఉన్నాను అన్న అనుభవంలో ఉన్నవాడు అన్నమాట. అంటే శరీరంతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, శరీరం రానప్పుడు ఎలాగున్నాడు, అనంతమైన చైతన్యంగా శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా అదే చైతన్యంగా ఉన్నాడు, దాన్నే ఉనికి అంటాం. ఆ ఉనికికి అసలు విరామం లేదు, దానికి మృత్యువు లేదు, నిరంతరం ఉందన్నమాట. అయితే భగవాన్ జన్మరహస్యం కర్మరహస్యం అంటారు. అంటే అర్థం ఏంటంటే భగవాన్ ఒకరు ప్రశ్నించారు ఏమిటంటే, అమ్మ వినపడుతోంది కదా, హలో
వినపడుతుంది,
వెరీ గుడ్, అంటే ఇక్కడ ఇదేదో ఆగితేను. జన్మరహస్యం కర్మరహస్యం అంటారు. అయితే జన్మరహస్యం అంటే ఏంటంటే భగవాన్ ఒకరు ప్రశ్నించారు ఏమనంటే, స్వామి నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని. అయితే ఫలానా తారీఖుని ఫలానా సంవత్సరం అని భగవాన్ చెప్పలేదు. భగవాన్ ఏమన్నారంటే, అసలు నువ్వు పుట్టేననుకుంటున్నావా పుట్టలేదనుకుంటున్నావా? అయితే ఆ వ్యక్తి అన్నారు, స్వామి నేను పుట్టాను కదా, నేను పుట్టానండి అన్నారు. అయితే నీకు మోక్షం ఇప్పట్లో రాదు, ఎందువల్ల, నేను నిజమైన నేను చైతన్యము అహంస్ఫురణ సద్వస్తువు పుట్టదు. ఎందువల్ల పుట్టదు, ఆ స్వతసిద్ధము సిద్ధవస్తువు, అలాగే అది అనంతమైన వస్తువు, దానికి మొదలు లేదు మధ్య లేదు చివరి లేదు, దాని స్వరూపం చిదాకాశము. అలాంటి నిజమైన నేను పుట్టదు. మరి నేను పుట్టాను అని భావించేది దేహగతమైన నేనే, దేహము నేననే పరిమాణంలో వచ్చే దేహగతమైన నేనే. మరి నేను పుట్టానంటే ఖచ్చితంగా పుట్టిన దానికి ముగింపు మరణం. నేను పుట్టలేదు, నేనంటే పుట్టని సద్వస్తువు, పుట్టినదేదో మరణిస్తుంది, పుట్టిన వస్తువు నేను కాదు. నేనంటే దాని దేహంతో తాదాప్యం చెందే మూల తలంపు నేను కాదు. మరి నేనంటే ఎవరు, చైతన్యం అనంతమైన ఆత్మ అమృత స్థితి, దానికి పుట్టుకంటే ఏమిటో తెలియదు. అయితే ఏ వస్తువు అయితే మనం పుట్టిందంటున్నామో దాని గమ్యం మరణమే. పుట్టినది ఏదైనా మరణించే తీరాలి, అది దైవ చట్టం అన్నమాట. మరి జన్మరహస్యం అంటే ఏంటి, నేను పుట్టని వాడినే, నేను పుట్టనే లేదు అని మనకు అనుభవంలోకి రావాలి. మరి నేను పుట్టాను కదా అండి ఫలానా సంవత్సరంలో అంటే దేహం గురించి మాట్లాడుతున్నాను. దేహము జడము, శ్మశానంలో ఖాళీ బూడిదైపోతుంది. మరి నేను పుట్టాను, నేను మరణిస్తానని చెప్పి అహంకారం మరి నిద్రాస్థితిలో ఉందా? అప్పుడు ఆ సమస్యలు లేవు మనకి. మేల్కొన్న తర్వాత ఈ జాగ్రత్త స్వప్నంలో నేను పుట్టాను, నేను మరణిస్తానని మాట్లాడుతున్నాం. అంటే ఈ మనస్సు ఎంత నిజం అంతే నిజం ఈ పుట్టుక మరణాలు. అయితే మరి ఇందాక భగవాన్ ఏం చెప్పారు? నిజంగా నీవెవరవో తెలుసుకున్న రోజే నిజమైన పుట్టినరోజు అని చెప్పారు. అంటే మనం కూడా చిన్న పొరపాటు చూడండి, భగవాన్ December 30, 1879 పుట్టారు, 1950 మరణించారంటే పొరపాటు పడినట్లే. నిజంగా భగవాన్ ఎప్పుడు పుట్టారంటే 16, 1896 మధురైలో ఆ మేడ మీద గదిలో. అంటే జీవుడు పరిమితుడు, అనంతం అయిపోయాడు, అదే నిజమైన పుట్టినరోజు. ఆ పుట్టుకకి మరణమే ఉండదు. మనం భగవాన్ తిరుచూడులో పుట్టారు ఆ తారీఖు ఈ తారీఖు అంటే ఆయన దేహం గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే బ్రహ్మానుభవం పొందిన రోజు ఆ ఘడియ నిజముగా భగవాన్ పుట్టినరోజు అనమాట. ఆ పుట్టినరోజును ఏం తెలుసుకున్నారు? తనకు పుట్టుకే లేదని తెలుసుకున్నారు. ఆ పుట్టనివాడికి, అనంతుడికి, అనంతమైన ఆత్మకి మరణం అనే మాట వర్తించనే వర్తించదు. అంటే ఇది రమణ తత్వం అనమాట. అంటే పుట్టిన వస్తువు నీవు కాదు, పుట్టని బ్రహ్మమే నీవు. అందువల్లే చూడండి, భగవాన్ శరీరం మనకు కనపట్టలేదు, నాన్నగారి శరీరం కనపట్టలేదు, కానీ పరమ గురువుగా వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ వైబ్రేషన్ని, వాళ్ళ అనుగ్రహాన్ని మనం ఇప్పుడు పొందుతున్నాం. అది వాళ్ళ దేహం ద్వారా వస్తుందా? వాళ్ళకి మనస్సు లేదు కదా, అనుగ్రహించే వస్తువుకి మృత్యువు లేదు కదా. అనుగ్రహం అనేది ఆత్మకి నేనికి మరొక పేరు, పర్యాయ పదము. అంటే వాళ్ళ ఉనికి నిరంతరంగా అలా కొనసాగుతూనే ఉంది. దేహం ఉండొచ్చు లేకపోవచ్చు. ఇప్పుడు ఈ క్షణంలో మనం భగవాన్ లేరు అనలేము. శరీరం లేనప్పుడు, ధరించినప్పుడు ఉన్నారు శుద్ధ చైతన్యంగా ఆత్మగా. శరీరధారి అయి కొంతకాలం 71 ఈ భూమి మీద సంచరించారు. తర్వాత కాలంలో దేహము కనపడలేదు, అదృశ్యమైంది. అప్పుడు భగవాన్ లేరంటామా? మనం ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నట్టు? అంటే ఆ దేహము కాదు, భగవాన్ అంటే శుద్ధ చైతన్యం, మన ఉనికికి ఉనికి అన్నమాట. ఇప్పుడు మనం ఎవరైనా ప్రశ్నిస్తే నీవు ఉన్నావంటే ఉన్నానంటాం కదా, ఆ ఉన్నాననేదే భగవాన్. మన మూడు అవస్థలకి ఆధారముగా, సాక్షిగా, అంతర్యామిగా ఉన్నదే భగవాన్. భగవాన్ అంటే ఒక నేమ్ అండ్ ఫారం కాదు, ఒక నామము రూపంగా శుద్ధ చైతన్యం, చిదాకాశ స్వరూపం. అయితే నేను అసలు పుట్టనివాడినే, నేను పుట్టనే లేదు అన్న విషయం మనకు అనుభవంలోకి వస్తేనే మనకి బ్రహ్మానుభవంలోకి వెళ్తాం. అలాగే కర్మరహస్యం అంటారు. కర్మరహస్యం అంటే ఏదో నేను చేస్తున్నాను, నేను కర్తను అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు కూడా నేను కర్తని కాను, నా ద్వారా కర్మ జరుగుతోంది, జరిపించేది ఆ చైతన్యం, ఆ బ్రహ్మము. అందువల్లే చూడండి పరమాత్మ అంటారు, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ అంటారు. ఓ అర్జున, నువ్వు నిమిత్త మాత్రుడు. అంటే నీ ఉపాధి ద్వారా అంతర్యామిగా ఉండి అన్నీ చేసేది నేనే. కర్త, క్రియ, కర్మ అన్నీ నేనే, అంటే పరమాత్మే. నువ్వు నిమిత్త మాత్రుడే. అలాగా ఇది మనకు చెప్పింది, మనం నిమిత్త మాత్రం, అంటే మనం ఉపాధి ద్వారా ఎప్పుడు ఏమి జరగాలో నియమించేది ఈశ్వరుడే. నియమించడం అంటే గుర్తుకొస్తుంది, తల్లిగారికి చేసిన తొలి ఉపదేశం భగవాన్ ఇదే. తల్లిగారు రోధిస్తూ ఉంటే ఇంటికి వచ్చేయమని ఆవిడ దుఃఖపడుతూ ఉంటారు. అప్పుడు ఆ దగ్గర ఉన్నవాళ్ళు, స్వామి ఏదైనా ఆవిడకి మాట చెప్పండి అంటే ఒక పలక మీద రాసింది ఏమిటో అందరికీ తెలుసు, మీకు జగన్నీయంత జీవులను వారు వారి ప్రారంధానుసారం ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగవలసినదో అది జరిగియే తీరును, ఏది జరగరాదు అది జరగనే జరగదు. కాబట్టి ఉత్తమ మార్గం మౌనము. అక్కడితో విడిచిపెట్టలేదు, ఇది నిశ్చయము అన్నారు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నమాట. అంటే జగన్నీయంత అంతర్యామి అంటే ఆ జగన్నీయంతే విశ్వాన్నంతా వ్యాపించి ఉన్న సర్వవ్యాపకంగా ఉన్న ఆ చైతన్యమే మన అంతర్యామిగా ఉంది. మన ప్రారంధాన్ని అనుసరించి ఆ జీవులను ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగవలసిందో అది జరిగియే తీరు, జరగరానిది జరగనే జరగదు. ఉత్తమ మార్గం మౌనం, ఇది నిశ్చయం అన్నారు. ఇక్కడ ఈ మౌనం అంటే అర్థం ఏంటంటే, మౌనం అనేది ఆత్మకి చైతన్యానికి మరో పేరు. ఆత్మన్న మౌనస్థితన్న అంత పర్యాయ పదాలు. అయితే భగవాన్ మౌనంగా ఉన్నారంట. మౌనం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మాట్లాడకపోవడం అని కాదు, మాటకి ముందున్న స్థితిని, అంటే మాట ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో దాని మూలాన్ని గుర్తెరిగి మాట్లాడడం. మాటకు మూలం ఏంటి, ఎక్కడుంది, అది మనలోనే ఉంది కదా. ఎలాగ, చైతన్యం హృదయంలో చైతన్యం ఉంది, హృదయంగా చైతన్యం ఉంది, దాంట్లోంచి దేహంలోనే తలంపు వస్తుంది. ఆ తలంపుని బట్టి ఒక శబ్దం చేస్తున్నాము, ఆ శబ్దాన్ని బట్టి ఒక ఏదో వాక్యాలు మాట్లాడుతున్నాం. వెనక్కి వెళ్తే ఈ మాటకి మూలం ఎక్కడుంది, మన హృదయమే కదా. ఆ మాట ఏ మూలంలోంచి ఉదయించి వస్తుందో ఆ మూలస్థానాన్ని మౌనస్థితి అంటారు. అయితే భగవాను మౌనంలోంచి మాట్లాడారంటే అర్థం ఏంటంటే, తాను ఎవరో ఎరుకుతూ ఉండి, ఆ మూలానికి ఎరుకుతూ ఉండి, తాను ఎవరో గుర్తెరిగి ఆత్మగా చైతన్య స్థాయిలో మాట్లాడారని అర్థం, మాట్లాడకపోవడం అని కాదు. అయితే భగవాన్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ అంటే పూర్వజన్మ కర్మల ఫలితం ప్రకారం, ఆ ప్రారంభం ప్రకారం దేహయాత్ర నడుస్తూ ఉంటుంది. అయితే ఏది జరగాలో జరిగిపోతుంది, జరగాలని జరగదు. మనం మౌనంగా ఉండి ఆ ఈశ్వర నియతికి, ఆ ఈశ్వర సంకల్పానికి శరణాగతి చెంది ఉండాలి అని చెప్పడం అన్నమాట. సరే, తల్లిగారికి ఇచ్చిన తొలి ఉపదేశం అంటే ఈ భగవాన్ని సుబ్రహ్మణ్య అవతారంలో తండ్రికి గురువు అయ్యారు, శివగురు అన్నమాట. ఈ రమణ అవతారంలో తల్లికి గురువు అయ్యారు, తొలి ఉపదేశం చేసింది తల్లికే. సుబ్రహ్మణ్య అవతారంలో తండ్రికి గురువు, రమణ అవతారంలో తల్లికి గురువు అయ్యారు. అయితే చూడండి విశేషము, భగవాను ఎంత గొప్ప సహజయోగో, ఎంత బ్రహ్మనిష్ఠుడో, అంత మోక్ష ప్రదాత కూడా, గొప్ప టీచర్ కూడా. ఆయన జగద్గురు, ఎందువల్ల మామూలుగా మోక్షం ఎలా పొందాలంటే, ఇక ఈ సాధన చేసుకోండి, మనసును అంతర్ముఖం చేయండి, ఏదో చెబుతారు కదా, అలా భగవాన్ కూడా చెప్పారు కదా. కానీ తల్లికి స్వయంగా మోక్షానుభవాన్ని ప్రసాదించారు, అంటే అక్కడ ఇవ్వడమే. అలాగే గోలక్ష్మికి, అంటే అక్కడ అర్హతను బట్టి. అయితే ఆ తల్లి గారి శరీరం విడిచిపెట్టినప్పుడు ఆవిడకి అనేక సంస్కారాలు ఉన్నాయి, అనేక జన్మలను తీసుకొచ్చేటువంటి వాసనాబలం ఉందన్నమాట. అయితే భగవాన్ కొన్ని గంటల సేపు ఏం చేశారంటే అస్త్రదీక్ష చేసి, అంటే ఒక కుడి చేతిని హృదయం మీద పెట్టి ఎడమ చేతిని శిరోభాగం మీద పెట్టి కొన్ని గంటల పాటు కర్మక్షయం చేశారంటే ప్రతి వాసన ఆవిడకి తెలియజేసి, అంటే స్వప్నంలో చూడండి కొన్ని అనుభవాలు మనం ఎలా అయితే పొందుతామో స్వప్నంలో మాదిరి అన్నీ ఆవిడకి అనుభవంలోకి వచ్చేలా చేసి ఆ వాసనలు అనుభవింపజేసి వాటిని నిర్వీర్యం చేసి చివరికి ఏమన్నారంటే అమ్మ మోక్షంలో ఉంది అన్నారు. అప్పుడు కొంతమంది భక్తులు ఏదో ఇబ్బంది పడుతుంటే భోజనం చేయడానికి అది మీరు మనం ఏమీ మైలాది పాటించక్కర్లేదు, అమ్మ మోక్షంలోకి వెళ్ళిపోయింది, హాయిగా భోజనం చేయండి అని సంతోషంగా చెప్పారు. ఎందువల్లంటే ఆ విముక్తిని కలిగించారన్నమాట. అది చిన్న విషయం కాదు, భగవాన్ కూడా ఆ సమయంలో చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత కాలంలో తల్లికి అక్కడ గుడి కట్టించారు, మాతృభూతేశ్వర ఆలయం. అయితే విశేషం ఏంటంటే తల్లి కొడుకుల ఆలయాలు పక్క పక్కనే ఉన్నాయి చూడండి, తల్లి ఆలయం పక్కన కొడుకు సమాధి ఆలయం ఇద్దరివి పక్క పక్కనే ఉన్నాయి, అలా చరిత్రలో ఎక్కడా లేవు. అంటే ఎంత మోక్షప్రదాదో, ఎంత గొప్ప జగద్గురు, అంత సహజ యోగి అన్నమాట. అన్ని గొప్ప క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. అలాంటి పరమ గురువు మన గురువుకి గురువు అవడం మన అదృష్టం అన్నమాట. మనం ఇద్దరు పేరు తలపెట్టుకుంటున్నాం, ఇద్దరంటే ఇద్దరని కాదు, ఇద్దరు కలిసి వెరస ఒక్కరే అన్నమాట. ఎందువల్ల తత్వత ఊరికే ఉపాధులు వేరైనా రామకృష్ణవరం హంస గారు అంటాం, లేకపోతే ఆదిశంకరాచార్య అంటాం, బుద్ధుడు అంటాం, అంటే నాన్నగారు అంటాం, రమణ మహర్షి గారు అంటాం, ఊరికే పేర్లు తేడా. సద్వ వస్తువు రీత్యా తత్వరీత్యా ఏక వస్తువు అన్నమాట. ఈ పేర్లన్నీ పర్యాయ పదాలు, ఎలాగైనా వాడుకోవచ్చు. అయితే భగవాన్ చెప్పినట్లు నేను పుట్టాను అని భావిస్తే చచ్చినట్లు మనం చావాల్సింది, ఇంక వేరే మార్గం లేదు. అంటే ఈ సమస్య, ఈ పుట్టుక సమస్య, ఈ దేహము జీవించుండగానే పరిష్కారం అవ్వాలి. దేహము జీవించుండగానే దేహము నేననే బుద్ధి నుంచి విడుదల పొందాలి. అయితే భగవాన్ దగ్గరికి ఏదో పొందాలి, ఏదో చేయాలని వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా సర్వాన్ని పోగొట్టుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సకలాన్ని సర్వాన్ని కలిగి ఉన్న అహంకారాన్నే పోగొట్టుకున్నారు. అయితే ప్రతి జన్మలోనూ కూడా మనం దేహాత్మ బుద్ధి కారణంగా, ఏ జన్మ కా జన్మ, ఏ జన్మ కా జన్మ, మనకి దేహ బుద్ధి కారణంగా మరణం చేతిలో మనం ఓడిపోతున్నాం. ఇప్పుడు ఈ మానవ శరీరం కాబట్టి, ఉత్కృష్టమైన మానవ జన్మ కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ జన్మలోనే దేహాత్మబుద్ధి నుంచి విడుదల పొందితే దానికి తోడుగా గురువు అనుగ్రహం నిరంతరం ఉంది. అప్పుడు మృత్యువే మన చేతిలో ఓడిపోతుంది అన్నమాట. అయితే భగవాన్ చూడండి, మనం మనకు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఆటంకాలు ఉన్నాయి, అనేక ఒత్తిళ్ళు ఉన్నాయి, దుఃఖకరమైన సంఘటనలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం, దుఃఖం వస్తుంది, భరించలేకపోతుంది, ఇలా మనం అందరూ అనుకుంటాం, ఇది నిజమే. కానీ అనేక సమస్యల మధ్యన, మనబాటు వారి మధ్యన భగవాన్ ఆనంద స్వరూపుడుగా విరాజిల్లాడు అన్నమాట. ఆయన మన మధ్యనే మామూలు మనిషిగా ఉన్నారు. ఆయన స్థాయి ఏంటి, నిరంతరం ఆనందం, బ్రహ్మానందంలో ఉండేవారు అన్నమాట. అంటే ఆయన ఏం నిరూపించారంటే ఒక మనిషి శరీరంతో ఉంటూనే, ఒక మనిషి దేశకాలాలకు అతీతంగా ఆనంద స్థితిలో స్వరూప సచ్చిదానంద స్థితిలో ఎలా జీవించవచ్చు అనేటువంటి పరమ సత్యాన్ని ఆయన ఉపాధి ద్వారా నిరూపించారు. భగవానికి కష్టాలు లేవని కాదు, అనేకమైన శారీరక ఇబ్బందులు పడ్డారు. చివరి 2 సంవత్సరాలు దేహానికి క్యాన్సర్తో బాధపడ్డారు. అంటే ప్రారంభం తీసుకొచ్చే సంఘటనల మధ్య, మనకున్న ఆటుపోట్ల మధ్య, మనకున్న దుఃఖకరమైన సంఘటనల మధ్య ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఇవన్నీ మన ప్రారంభంలో భాగాలే కదా, మనం తెచ్చుకున్నవి. అలా ఉన్నప్పటికీ ఎలా సుఖముగా శాంతిగా జీవించవచ్చో నిరూపించి చూపెట్టారన్నమాట. అంటే ఎలాగా, దానికి ఒక్కటే మార్గం, ఆ మనస్సును అంతర్ముఖం చేసి, అంటే అహంకారాన్ని, దాని మూలాన్ని మనం చూస్తే, అహంకారాన్ని దాని మూలంలో విలీనం చేస్తే, అహంకారాన్ని దాని మూలంలో నశింపజేస్తే, దేహాత్మ బుద్ధి నుంచి విడుదల పొందితే శాంతే మన స్వరూపం అయిపోతుంది. ఇంకా శాశ్వతంగా దుఃఖం నుంచి విడుదల పొందుతాం. అయితే భగవాన్ రమణ మహర్షి గారి యొక్క అవతార ప్రయోజనం ఒక్కటే, మనం సత్యం గురించి, శాంతి గురించి, మోక్షము గురించి ఇవన్నీ పర్యాయ పదాలే, బ్రహ్మము గురించి శాస్త్రాల్లో వెతుకుతున్నాం, భాష్యంలో వెతుకుతున్నాం, రకరకాల ప్రాంతాల్లో వెతుకుతున్నాం, కానీ ఆ శాంతి లేకపోతే ఆ గురువు, ఆ బ్రహ్మము మన స్వరూపంగా, మన ఉనికికి ఉనికిగా, మన హృదయంగా, మన స్వరూపంగా మనగానే ఉంది. అయితే మనం ఉన్న చోట, మన స్వరూపంగా ఉన్న వస్తువుని మనం ఉన్న చోట వెతకడం మానేసి దాని భాష్యంలోనూ శాస్త్రాల్లోనూ వెతుకుతున్నాం. అలాంటి మనని అక్క ఒక యూటర్న్ ఆయన తీసుకుని భాష్య దృష్టి లేకపోతే శాస్త్రాల్లో వెతికే మన దృష్టిని వెనక్కి తిప్పి మనకు అంతర్దృష్టిని కలిగించి మనస్సుని దాని మూలం వైపుకు మళ్లించడానికి వచ్చిన అవతారం అన్నమాట. ఈ ప్రక్రియ అంతా మన లోపల మనకు సంబంధించింది, ఇక్కడ బయట విషయాలతో సంబంధం లేదు. నాకు ఆ శరీరం ఉంది, ఆ శరీరం నా మనస్సు కల్పించింది, మనస్సు కల్పించిన దేహము నాకు ఉంది, ఆ మనస్సుకి మూలంలో నిజం ఉంది, ఆ నిజంలోనే మనస్సు నిద్రాస్థితిలో అణిగి ఉంటుంది. అంటే నేను వెతికే సత్యము నా స్వరూపంగానే ఉంది, అక్కడికి మేల్కొల్పడానికి వచ్చిన అవతారం అన్నమాట. ఇది భాష్యమైన విషయం కాదు. అంటే ఆయన ఏం చెబుతున్నారు, నీవు వెతికే సత్యము నీవై ఉన్నావు, నీ స్వరూపంగానే ఉంది, మరి అక్కడ వెతకడం మానేసి ఎక్కడ వెతికితే ఎన్ని కోట్ల జన్మలకైనా తర్వాత అయినా అది అనుభవంలోకి వస్తుందా? కాబట్టి రమణ మహర్షి గారు చిన్న చిన్న సూత్రాలు చెప్పారు, బ్రహ్మసూత్రాలు లాంటివి. నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరవో తెలుసుకో, నీ సహజ స్థితిలో ఉండు, ఊరక ఉండు, ఉన్నది నీవై ఉన్నావు, తత్వమసి, ఇలాంటి అనేక వాక్యాలు చెప్పారు. అయితే ఆ తాత్విక రహస్యాలు మనం జీర్ణించుకోవాలన్నమాట, జీర్ణం చేసుకోవాలి. ఏదో చదివి విడిచిపెట్టేయడం కాదు. ఆయన ఉపదేశాల్లో కల్లా మహోపదేశం ఏంటంటే, ఎవరు వచ్చినా సరే నిన్ను నీవు తెలుసుకో అనేవారు. అయితే మరి నన్ను నేను తెలుసుకోవడానికి ఇది బయట విషయం కాదు, నేనున్న చోటే, నా అహంకారం ఉన్న చోటే, ఆ అహంకారం మూలాన్ని నేను ఉన్న చోటే గుర్తించాలి. ఇది భాష్యంలో ఎక్కడో జరిగే పని కాదు. అయితే నన్ను నేను తెలుసుకోవాలంటే దానికి పెట్టుబడి ఏంటి అంటే, అహంకారం యొక్క అర్పణ, అంటే నా అహంకారాన్ని సమర్పించాలి, అది నశించే తీరాలి. నన్ను నేను తెలుసుకోవడం అంటే నా అహంకారాన్ని నశింపజేసుకోవడం, దాన్ని 100 పాళ్ళు పోగొట్టుకోవడం అన్నమాట. అయితే భగవాను తన బోధ ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన జీవితం ద్వారా, ఆయన జీవిత విధానం ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా వాస్తవంగా మనం ఎవరో తెలియజెప్పేందుకు వచ్చిన అవతారం అన్నమాట, విశిష్ట గురు రూపం. అంటే ఆయన ఎందుకు నిన్ను నువ్వు తెలుసుకో అన్నారంటే, ఆయన తను తాను తెలుసుకుని ఉన్నాడు అప్పటికే. ఆయన 17వ సంవత్సరంలోనే తాను ఎవరో తెలుసుకున్నారు. అయితే ఆయన బ్రహ్మానుభవాన్ని పొందారు. అయితే అదే విధానంగా నీవెవరో నువ్వు తెలుసుకో, నేనెవరో నేను తెలుసుకున్నాను, శాంతిగా ఉన్నాను, సుఖపడుతున్నాను. నేనెవరో నేను తెలుసుకున్నట్లు నీవెవరో నువ్వు తెలుసుకో. అప్పుడు ఆ శాంతి సామ్రాజ్యానికి వారసుడు అవుతావు, నీవే శాంతి అవుతావు. నన్ను నేను తెలుసుకోకుండా ఇంకా దేన్ని తెలుసుకున్న మనసు నశించను. అయితే ఖచ్చితంగా బ్రహ్మానుభవం పొందడానికి మనం అందరూ 100కి 100 రూపాయలు ప్రతి ఒక్కరం వారసులమే. ఎందువల్లంటే ఈ సృష్టి మొదలైన తర్వాత ఒక్కళ్ళు బ్రహ్మానుభవాన్ని పొంది ఉంటే, పోనీ భగవాన్ని అనుకుందాం, ఒకరు పొంది ఉంటే క్రియేషన్ మొదలైన తర్వాత, అదే సూత్ర ప్రకారం సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు పొంది తీరాలి. అది సూత్రం అన్నమాట. భగవాన్ ఏ సూత్రం ప్రకారం పొందారు బ్రహ్మానుభవాన్ని? మనోనాశం జరిగింది, మనోప్రాణాలు దాని మూలంలో ఐక్యమయ్యాయి, అప్పుడు బ్రహ్మం తానుగా వెలిగింది, అదే స్వరూపంగా వ్యక్తమైంది. అదే సూత్ర ప్రకారం మన మనస్సు ప్రాణము దాని మూలంలో విలీనం చెంది ఐక్యమైతే ఇక్కడ బ్రహ్మం తానుగా వెలుగుతుంది. దాని స్వరూపము సత్తు చిత్తు ఆనందం ఉండడము, దాని స్వరూపం జ్ఞానము, దాని స్వరూపం ఆనందం. ఆ మూడు కలిసి ఏకవస్తే అదే నేనుకి అర్థమవుతుంది, అదే నేనవుతా. ఇది లెక్కల్లో సూత్రం లాంటిదే. భగవాన్కు వర్తించిన సూత్రం ఏదైతే ఉందో అదే మనందరికీ వర్తిస్తుంది. 2కి 2 కలిపితే 4, అది ఎక్కడైనా ప్రపంచంలో అంతే. భగవానికి మనోనాశం జరిగింది, మనకు కూడా మనస్సు అంతర్ముఖమే, దాని మూలంలో నశిస్తే అక్కడ మిగిలే స్థితిని మోక్షానుభవం అంట. అలాగే భగవాన్ మదురైలో తల్లిగారిని విడిచిపెట్టి వచ్చేసారు. ఎప్పుడు? చిన్నతనంలోనే. ఆయనకి ఇంచుమించు 16వ సంవత్సరం. వచ్చిన తర్వాత అరుణాచలంలో ఆయన అందరికీ మొత్తం యావత్ ప్రపంచానికి తల్లిగా బాధ్యతలు తీసుకు తల్లి కూర్చున్నారు. ఎందువల్లంటే అందరి యోగక్షేమాలు, భోజన సదుపాయాలు అన్నీ ఆయన స్వయంగా చూసేవారు అన్నమాట. భగవాన్ మనందరికీ తల్లి వంటి పాత్రను ఆయన పోషించారు అరుణాచలంలో. అలాగే భగవాను చిన్నతనంలోనే చదువు మానేశారు. ఆయన్ని చదువు అంటే ఏం చెప్పాలి? 9th క్లాస్ ఫెయిల్డ్, డిస్కంటిన్యూడ్ అని చెప్పాలి, అంతే కదా. అయితే తాను చదువు మానేసి మనందరికీ కూడా బ్రహ్మ విద్యను నేర్పించారు, చదువుల సారాన్నే బోధించారు. మామూలుగా చూడండి, మనం ఏదైనా హై స్కూల్ చదువు మానేసి మనం ఇంకోళ్ళకి ఏమైనా చెప్పగలమా? ఆయన చదువు మానేసి మనందరికీ ఉపనిషత్తులు చదువులు సారాన్నే నేర్పారు, బోధించారు అన్నమాట. అంటే దాంట్లో ముఖ్యమైన ఉపదేశం ఏంటంటే నీవు నీవుగా ఉండు. అంటే వాస్తవంగా నీవెవరుగా ఉన్నావు? నిద్రాస్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ స్వరూపంగానే ఉన్నావు. జాగ్రత్త అవస్థలో కూడా నీవు నీవుగా ఉండు. అయితే ఆయన భగవాను పాపం భోజనానికి కూడా ఇబ్బంది పడ్డారు. అరుణాచలం వచ్చిన కొత్తలో ఇంటింటికి తిరిగి భిక్ష చేసుకునేవారు. అయితే తాను భిక్ష చేసుకుంటూ ఎంతో ఇబ్బంది పడి ఒక పూట తిని ఒక పూట తినక ఏది ఉంటే అది తిని మనందరికీ జ్ఞానభిక్ష పెట్టారన్నమాట. బ్రహ్మజ్ఞాన భిక్ష మనకు పెట్టారు. ఆయన చేసుకుంది మామూలు భిక్ష అన్నమాట. తాను 17వ సంవత్సరంలోనే అమృతానుభవాన్ని పొంది మనందరినీ అక్కడికి మేల్కొల్పుతూనే ఉన్నారన్నమాట. తాను ఏ స్థితిలోకి మేల్కొన్నారో, తాను ఏ అమృత స్థితిలోకి మేల్కొన్నారో అక్కడికి నిరంతరం నాటి నుండి నేటి వరకు నిరంతరం మన మేల్కొల్పుతూనే ఉన్నారు. అయితే భగవాన్ని నాన్నగారిని ఇలాంటి మహర్షులు మనం గౌరవించడం అంటే ఏదో మనం మన ఇష్టం వచ్చినట్లు జీవించడం అని కాదు, వారి మార్గంలో వారు సూచించిన మార్గంలో వారు జీవించినట్లు అహంకార రహితంగా జీవించాలి. మామూలుగా చూడండి, నాన్నగారు మంచి మాటలు చెప్పారు, భగవాన్ చెప్పారు, ఊరికే మనం అలా చదువుకుని మన ప్రవర్తన మనదే, మనం అలా జీవించం. వారు మనం ఎలా జీవించమని చెప్పారు, వారు ఎలా జీవించారు, వారికి వారు ఎలా మార్గదర్శకం చేశారు మనని, ఆ విషయాలను మనం చక్కగా ఆచరించాలి. అయితే భగవాన్ మౌనం ద్వారా మాట్లాడడంలో మహా నేర్పరు అనమాట. అంటే అర్థం ఏంటి, ఆయన ప్రతి మాట మౌనంలోంచి అనగా మూలతల మూలంలోంచి వచ్చేదన్నమాట. అయితే ఈ మూడు అవస్థలు, మూడు కాలాలు, మూడు గుణాలు, వీటిలన్నీ మూడు కాలాలు వీటిలన్నింటినీ దాటి వెళ్ళిపోయారు భగవాన్ రమణ మహర్షిని ఈ మృత్యు అనుభవంలో. అయితే భగవాన్ చెప్పిన అసలు సాధన ఏంటంటే, చిన్న మాట హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, హృది విష మనసాస్వం చిన్వత మధ్యతావ పవనచలన రోధ ఆత్మనిష్టోభవ త్వం. ఇదే మొత్తం ఆయన ఉపదేశారు, ఆత్మనిష్టోభవ త్వం, నీవు ఆత్మనిష్ఠుడుగా ఉండు, నీవు ఆత్మనిష్టలో ఉండు, అంటే నీ మనసును హృదయంలో ఉంచు, నువ్వు సత్యముగా ఉండు అని చెప్పారనమాట. ఇది ఆయన అసలు బోధాసారం అనమాట. నువ్వు ఎలా ఉండాలి, ఆత్మనిష్టలో ఉండాలి, బ్రహ్మనిష్టలో ఉండాలి, ఆత్మగా ఉంటూ మనోబుద్ధులు దేహేంద్రియాల ద్వారా పనిని చెయ్యాలి, అంటే నిమిత్త మాత్రుడుగా ఉండాలి, అంటే ఆత్మనిష్ట అంటే ఏంటి, అదే అనేక సందర్భాల్లో రకరకాల మాటల్లో చెప్పారు, మనస్సును హృదయంలో ఉంచడం, వృత్తి స్థలే మనహ ఇలా చెప్పారన్నమాట. అయితే మనం మన గురువులు దేహంతో ఉన్నప్పుడు మనం ఎలా గౌరవించాము, వారిని అలా గౌరవించాలంటే, ఇప్పుడు మరి రమణ మహర్షి గారు శరీరంతో లేరు, అలాగే నాన్నగారు శరీరంతో లేరు, మరి ఇప్పుడు ఎలా వారిని గౌరవించడం, పూర్వం అయితే ఏదో పండువారు చేతికి ఇచ్చేవారు, దండ వేసేవాడు, ఇప్పుడు ఎలాగా మంచి మాటలు చెప్పించుకునేవాడు, ఇప్పుడు ఎలాగంటే, శరీరంతో లేకపోయినా వారిని గౌరవించడానికి మంచి పద్ధతి ఏంటంటే, వారు చెప్పిన బోధని ఉపదేశాలని మనం బాగా ఇముడ్చుకొని అది మనం ఆచరించి వారు పొందిన స్వస్థితిని పొందాలి. అంటే శరీరం లేకపోవచ్చు, భగవాన్ చెప్పిన మాటలు ఉన్నాయి కదా మన ఎదురకుండా, ఆ మాటని గౌరవిస్తే, నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు, ఆ పదాలను గౌరవిస్తే, దాన్ని ఆచరిస్తే భగవాన్ని గౌరవించినట్టు కాదా. నాన్నగారు అన్నారు మనసు నశించాలి, ఆ మనసు నశించే ప్రయత్నం చేస్తే నాన్నగారిని గౌరవించినట్టు కాదా. అంటే మనం అప్పుడు శరీరానికి ఆ వ్యక్తికి ఇచ్చిన గౌరవం వారి మాటకు కూడా ఇవ్వాలి, వారి ఉపదేశానికి కూడా ఇవ్వాలి, అప్పుడే మనం వారిని సాక్షాత్ మనం పూజించినట్లు లెక్క అన్నమాట. అయితే మామూలుగా మనం అంటే నేను అజ్ఞానంలో ఉన్నానండి, జ్ఞానం కావాలని, మరి ఇందాక మనం అనుకున్న వాస్తవంగా అజ్ఞానం అంటూ ఏమీ లేదు. మామూలుగా నేను అజ్ఞానంలో ఉన్నాను అని గురువు దగ్గర అన్నాను అనుకుంటే దాని అర్థం ఏంటంటే నేను దారి తప్పి ఉన్నాను అని అర్థం. ఎప్పుడైతే నేను దారి తప్పి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి, గురువుని మనం అడుగుతున్నాం నాకు సరి అయిన దారి చూపించు అని. ఆ సరి అయిన దారి చూపించేవాడే గురువు అనమాట. ఆయన బాహ్య గురువు రూపంలో ఉండొచ్చు, అంతర్యామిగా నిరంతరం ఉన్నాడు. మన స్వస్థితే స్వగురువు అనమాట. మన మలోమూలమే మన హృదయంలో ఉన్న సత్యమే గురుస్థానం. అయితే బాహ్య రూపంలో ఉన్న గురువు మన అంతరంగా ఉన్న సత్యంలోకి మేల్కొల్పడానికి సహాయం చేస్తారు, మనకి దారి చూపేవాడే గురువు అన్నమాట. అయితే అలాంటి ఆత్మశాంతిని, ఆత్మజ్ఞానాన్ని మనకు అందివ్వడానికి ఒక వాహికగా, ఒక వాహనంగా, ఒక మాధ్యమంగా మన సద్గురువు నాన్నగారు ఎన్నుకోబడ్డారన్నమాట. భగవాన్ది కానీ నాన్నగారిది కానీ బోధాస్వరూపం అంటే జ్ఞానస్వరూపం అన్నమాట. వాళ్ళు జ్ఞానము ద్వారా, జ్ఞానబోధ ద్వారా మనబోటి జీవకోటిని అంతిమ సత్యంలోకి మేల్కొల్పడానికి వచ్చినటువంటి జ్ఞానావతారాలు అన్నమాట. అంటే పరమాత్మ అవతారాలు అనేక రకాలు ఉన్నాయి, లీలావతారాలు కొన్ని ఉన్నాయి, రాముడు కృష్ణుడు మొదలైన క్రియావతారాలు కొన్ని ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన పని మీద ఒక అవతారం తీసుకోవడం, అంటే ఉదాహరణకు చూడండి, ప్రహ్లాదుడిని కాపాడడానికి మహావిష్ణువు నారసింహుడి రూపంలో స్తంభంలోంచి వచ్చాడు, ఒక ప్రత్యేకమైన ఒకే పని మీద అనమాట. వాటిని క్రియావతారాలు అంట. నాన్నగారు భగవాన్ బుద్ధుడు ఇలాంటి వాళ్ళని బోధావతారాలు అంటారు. అంటే వాళ్ళు దైవ సమానం, దైవస్వరూపులే, బ్రహ్మమే. అయితే వారిలో బోధ అనే అంశం కూడా ఉంటుంది, అంటే మనకి బోధించడానికి వచ్చిన అవతారాలు అన్నమాట. అలాంటి బోధావతారాలే నాన్నగారు, భగవాన్ మొదలైన వారు. అయితే భగవాన్ది పూర్తి బోధాస్వరూపం, అలాగే మౌనస్వరూపం, ఆ మౌనంలోంచి బోధించేవారు అన్నమాట. అయితే సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు తిరుచుళ్ళి వెళ్ళి భగవాన్ శ్రీ రమణ మహర్షిగా, అంటే వెంకటరామనుగా శరీరాన్ని తీసుకుని తర్వాత కాలంలో ఆ ఉపాధి, అరుణాచలాన్ని చేర్చే ఉపాధిని భగవాన్ శ్రీ రమణ మహర్షిగా అక్కడ ప్రసిద్ధిని ఉంది. దేశ విదేశాల నుంచి అనేక మందిని ఆకర్షించి అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేశారు. అయితే నాలుగు వేదాలు, నాలుగు యోగాలు, నాలుగు వేదాలు మీకు తెలుసు కదా, అలాగే నాలుగు యోగాలు మీ అందరికీ తెలుసు, కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అంట. అలాగే నాలుగు వేదాలు, నాలుగు వేదాలు, నాలుగు యోగాలు సారాన్ని తన జీవితం ద్వారా జీవించి చూపెట్టారు భగవాన్. అలాగే నాన్నగారు కూడా ఇద్దరిని వేరు చేయలేం, విడదీయలేం. అయితే భగవాన్ది ఎలాంటి దృక్పథం అంటే, ఎప్పుడో ఎక్కడో అవ్వాల్సిన దాని గురించి మాట్లాడరు. మనం మోక్షం అంటే ఎప్పుడో భవిష్యత్తులోకి ఎదురు చూస్తాం. భగవాన్ది ఇప్పుడే ఇక్కడే జీవించే దృక్పథమే. అంటే మనలో నేను ఎవరు అని ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ ప్రశ్నించేవాడు సుషుప్తిలో లేడు, లీనమై ఉంటున్నాడు. అయితే నేను ఎవరు అని ప్రశ్నించేవాడికి మనలో సమాధానమే భగవాన్ శ్రీ రమణ మహర్షి అన్నమాట. ఆయన సమాధానం ఇవ్వలేదు ప్రశ్నలకు, సమాధానంగా నిలిచారు. ఆయన స్వరూపం సమాధానం. అంటే అక్కడ ప్రశ్నించేవాడు నశించాడు, నేనెవరు, మరో మృత్యు అంటే ఏంటి, ఇలా ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడినే జీవుడు అంట. వాడు ఎక్కడ డెడ్ అయ్యాడు, మధురైలో మేడ మీద 17వ సంవత్సరంలో వాడు నశించిపోయాడు. ఇంకా ఆయన సమాధానంగా మిగిలేరు, ఆయనకి సందేహాలు లేవు, సందేహించేవాడు లేడు, కేవల సమాధానం ఆయన స్వరూపం. ఆ సమాధానంగా నిలబడి మన సందేహాలు నివృత్తి చేసేవారు మౌనం ద్వారా అన్నమాట. అంటే భగవాన్ ఏం చెప్పేవారు, నీ స్వరూపమే ఆత్మ, అంటే ఆత్మే నీవు, జగత్తు జీవుడు ఈశ్వరుడు ఏకవస్తువే అదే నీవు, బ్రహ్మమే నీవు, ఏదైతే ఉందో ఉన్నదో ఆ సత్యమే నీవు ఇలా చెప్పేవారు కదా భగవాన్. అయితే ఆ సత్యాన్ని భగవాన్ నీవు బ్రహ్మమని నాకు చెబుతున్నారు, కానీ ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలన్నమాట. ఆయన తెలుసుకుని ఉన్నారు, మనం తెలుసుకోవడానికి మార్గం సుగమం చేశారు, ఆ తెలుసుకోవాల్సింది మనమే. అయితే అశాంతిగా ఎందుకు ఉంటున్నాం, ఇందాక అనుకున్నాం మనం శాంతి నుంచి వేరుపడిపోతున్నాం జాగ్రత్త అవస్థలో. ఎలాగంటే చీకటిలో ఎందుకు ఉంటున్నాం అనే ప్రశ్న ఉందనుకోండి, వెలుతురుని ఆహ్వానించలేకపోతున్నాం కాబట్టి. చీకట్లో ఎందుకుంటున్నాం, వెలుతురుని ఆహ్వానించలేకపోతున్నాం కాబట్టి. మరి అశాంతిగా ఎందుకుంటున్నాం, శాంతి నుంచి వేరుపడి మళ్ళీ శాంతి కావాలంటున్నాం. వేరుపడకుండా ఉంటే నీవే శాంతి, నీ స్వరూపమే శాంతి. అమ్మ ఉషా, హలో
అంకుల్, అంకుల్ హలో అంకుల్.
అమ్మ మీరు టైం చూస్తున్నారు, నేను ఇప్పుడే చూశాను.
పర్వాలేదు, అదే మీరు మీకు ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు ముగించండి, పర్లేదు.
అయితే ఇంకా క్లోజ్ చేస్తాను, ముగింపు చెప్పేస్తా.
అలాగే అలాగే,
అంటే ఇప్పుడే చూశాను, 9:02 అయింది.
అంటే ఆన్ ది స్పాట్ ఇంక మీరు
2 నిమిషాలు ముగించేస్తాను. అయితే భగవాన్ భగవాన్ దృక్పథం ఏంటంటే ఈ వర్తమాన కాలాన్ని, ఎందుకంటే ఈ వర్తమాన కాలంలో మనకు ఒక శరీరం వచ్చింది, ధరించి ఉన్నాము, అలాగే సద్గురు కృప ఉంది, గురువు లభించారు, ఎంతో కొంత మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఈ వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేహాత్మ బుద్ధి నుంచి విడుదల పొందకపోతే నిజంగా మనం నష్టపోయిన వారు అవుతాం. అపార నష్టం. గొప్ప నష్టం ఏంటంటే దేహము జీవించి ఉండగానే దేహాత్మ బుద్ధి నుంచి విడుదల పొందలేకపోవడం అన్నమాట. ఇంతకంటే నష్టం ఏం లేదు, కోట్ల ధనం నష్టపోయినా పర్వాలేదు. ఈ వర్తమాన కాలంలో దేహము జీవించున్న కాలంలో, గురువు ఉన్న కాలంలో దేహమునేమనే బుద్ధి నుంచి విడుదల పొందకపోతే ఇంతకంటే హెవీ లాస్ మరొకటి ఉండదమ్మా. సరే, అయితే ఏవో చెప్పుకెళ్ళిపోయాం. అయితే భగవాన్ రమణ మహర్షి గారి జయంతిని పురస్కరించుకొని ఉషమ్మ గారు మన ఈ కమిటీ సభ్యులు మనకి అవకాశం ఇచ్చారు. అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ, మనందరికీ మన గురువు పరమ గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. మీరు చేస్తున్న ఇలాంటి మంచి పనులకి ఎప్పుడు కూడా చాలా మీకు అగ్రేస్ ఉంటుంది, మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాం. నిజంగా అయితే ఇలా మనకు అలవాటు లేదు, ఫస్ట్ టైం ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకుని ఒకళ్ళ హెల్ప్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టాను అనమాట.
కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది అంకుల్.
అదే అమ్మా, మేము అదే అనుకుంటున్నాం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది వర్క్ ఆఫ్ గురు, గ్రేస్ ఆఫ్ గురు.
Yes, yes, 100%.
We are only instrumental to act.
Yes.
నిమిత్త మాత్రం భవ. We are only instruments in the hands of the Supreme.
Divine.
సరే అమ్మా, నేనైతే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చెప్పారు. అసలు ఇంకా భగవాన్ అంటే శారీరకంగా ఆయన జననము, ఆయన బాల్యము, ఆయన యవ్వనము, ఆ తర్వాత ఆయన మరణానుభవము, తిరుచూడి, మధురై, అంటే కళ్ళకు కట్టినట్టు మాకు భగవాన్ అంటే శరీరం ధరించినందుకు ఆయన జీవన యాత్ర అంతా చెప్తూ, మళ్ళీ జ్ఞానపరంగా భగవాన్ ఏంటి, జ్ఞానం దృష్టి నుంచి భగవానికి అంటే పుట్టుక మరణం లేని వస్తువు ఆయన, సంపూర్ణ చైతన్యం ఆయన అని అక్కడి నుంచి అంటే భౌతికంగా అండ్ ఇంటర్నల్ గా మన చైతన్య స్థాయి నుంచి భగవాన్ ఏంటో చెప్పుకుంటూ వస్తూ భక్తుల్ని అంటే ప్రైమ్ ఇంపార్టెంట్ డివోటీస్ ని కవర్ చేస్తూ భగవాన్ నామకరణం ఎలా జరిగింది తో సహా, అంటే ఫస్ట్ ఆయన నోరు విప్పి చేసిన బోధతో సహా సమస్తం, అంటే ఇది చెప్పారు ఇది చెప్పలేదు అనడానికి ఏది మిగల్చకుండా చాలా సమగ్రంగా అద్భుతంగా చెప్పారు అంకుల్. ఇంతకన్నా న్యాయం భగవాన్ జయంతికి మనం చేయలేము. అండ్
ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటమ్మా, ఏజ్ ఫ్యాక్టర్ కూడా నాకు, ఐఎమ్ నియరింగ్ 70, అయితే కొన్ని డేట్స్ అవి మర్చిపోచేస్తున్నాయి. ఇప్పుడు ఎలా అంటే ఆ డేట్ లో కూడా మర్చిపోతున్నాను. అంటే ముందు వెనక
ఏముందండి, మేము చాలా మర్చిపోతున్నాం. అలా
అయితే అది ముందు వెనక అనమాట. అంటే అది నిజంగా మరుపు భగవంతుడే, మరుపు కూడా ఈశ్వరుడే. అంటే జస్ట్ ఇది వరకు ఉన్న సీక్వెన్స్ ఆ గుర్తు తగ్గుతుంది అనమాట.
కానీ ఎక్కడ సబ్జెక్ట్ మాత్రం ఎక్కడ అంకుల్, ఐ మీన్ అంటే సంపూర్ణంగా భగవాన్ జయంతికి న్యాయం అంకుల్. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే ఈ టైమింగ్ ఏర్పాటు, ఎవరితో మాట్లాడిస్తే దానికి న్యాయమో, ఏ సందర్భానికి ఎవరు మాట్లాడితే న్యాయమో కూడా, ఇంకా మీరన్నట్టు ఈశ్వర సంకల్పం, ఈశ్వర ప్రణాళిక అనుగుణంగా వెళ్ళిపోతుంది అనమాట. మనందరం ఇంకా చూస్తూ ఆనందించడమే అనమాట.
అంతే అంతే.
అవును, థ్యాంక్ యూ అంకుల్.
యు ఆర్ డూయింగ్ ఎ లాట్. అసలు నువ్వు చాలా సుప్రీమ్ చేస్తున్నావు.
అంటే మీరు అన్నట్టు అంకుల్, నిమిత్తం మాత్రమే. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీ కాంట్రిబ్యూషన్ మీరు చేయడం వల్లనే ఇది సక్సెస్ఫుల్ అంకుల్. ఎందుకంటే ఇప్పుడు టీచర్లు, అన్ని ఊళ్ళ టీచర్లు, అదే కాకుండా భక్తులు, నాన్నగారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి నాన్నగారికి ఉన్న అనుబంధము, ఇవన్నీ షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం గురువులతో మన అనుసంధానం విడిచిపెట్టకుండా అంటే కొనసాగిపోతుంది కదా.
అవునవును, లింక్ పోలేదు.
లింక్ పోకుండా ఏమవుతుందంటే ఈ పాదు, మన ఇప్పుడు ఒక ఏదన్నా కర్ర పెట్టి పాదు పాకిస్తాం చూడండి, అలా చైతన్యాన్ని చుట్టుకుంటూ మన జీవితం గడుపుతున్నాం. అందుకు అది ఇంకా ఇంకా వైభవం తప్ప వైభవం ఎక్కడ. అంటే గురువు దేహం ఉన్నా, దేహం వెళ్ళిపోయినా ఆయన ఎంత అఖండంగా ఉన్నారో, ఎంత అనంతంగా ఉన్నారో, ఎంత వైభవంగా ఉన్నారో, అది మన కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ మన జీవితాల్లో మనందరికి అనుభవంలో ఉన్నారాయన. ఈ ప్లాట్ఫామ్ ఆయన అలా ఎంచుకోవడం, ఆయన అలాగ సంకల్పించడం, దీన్ని ఎప్పుడో ఆయన ఆయన బాడీలో ఉండగానే ఒక 10 సంవత్సరాల క్రితమే బ్లెస్ చేయడము, ఇది అభివృద్ధి అవుతుందని చెప్పడం, కండకండాలు దాటమని చెప్పడం. అందుకే ఒక ఒక జ్ఞాని నోట్లోంచి వచ్చిన, అంటే మనం మాట్లాడిన మాట బహుశా గోడ దాటకపోవచ్చు, కానీ ఒక జ్ఞాని మాట్లాడిన మాటలు అదే సముద్రాలు దాటుతాయి, ఖండాలు దాటుతాయి, భూమి ఉన్నంత కాలం, అంటే ఈ క్రియేషన్ ఉన్నంత కాలం ఆయన మాటలు చిరస్థాయిగా ఉండిపోతాయి అనడానికి, ఐ మీన్ ఇది ఊరికే ఒక వంపు, అంటే జస్ట్ వంపు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.
అలాగే మళ్ళీ ఎల్లుండి కూడా జిన్నూరులో మాట్లాడమన్నారు.
వెరీ నైస్ అంకుల్.
అంటే జయంతి రమ్మని మన సర్పంచ్ లక్ష్మి గారు చేశారు, వెళ్తున్నాం.
వెరీ గుడ్ అంకుల్. నేను అనుకున్నాను బహుశా జిన్నూరు మాట్లాడతారేమో ఎల్లుండి కూడా అని. మళ్ళీ లైవ్ ఉంటుందో లేదో తెలియదు ఈ రోజు. అంటే ఇంకా సండే సార్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే మాకు సంతృప్తి కదా.
అవునమ్మా, అవునమ్మా, అవును.
థ్యాంక్ యూ అంకుల్.
Thank you very much.
Allah.
Thank you. May Guru bless you.
Thank you. Thank you so much, Uncle. Thank you.
Allah.
Alaga, Uncle. So, Grishma, అదే భగవాన్ యా భగవాన్ జయంతి సందర్భంగా మన మాస్టర్ గారు మాట్లాడదాం. మనందరికి చాలా ఆనందకరం అండి. అండ్ భగవాన్ మాస్టర్ గారు చెప్పినట్టు భగవాన్ అంటే జ్ఞాన వరిష్ఠులు, అంటే జ్ఞానం ఇంకా అల్టిమేట్ అనమాట. అంటే భూమి పుట్టిన తర్వాత అంటే అంత స్థాయి, అంటే ఒక్క ఎక్స్పీరియన్స్, ఒక మరణానుభవంతో అంత అంటే ఆత్మసాక్షాత్కారం కలగడమే కాకుండా యూనివర్సల్ అప్పటికప్పుడు అయిపోవడం. అంటే జనరల్గా కూడా ఏంటంటే జ్ఞానం పొందిన తర్వాత వాసనాక్షయం అయ్యే వరకు ఎంతో కొంత జీవితం ఉండడం, సాధన చేసినట్టు చూపించడం. ఇప్పుడు బుద్ధుడి లైఫ్లో 6 నెలలు సాధన చేసినట్టు, అలా శంకరాచార్య వారు ఎంతో కొంత పఠనం చేసినట్టు చిన్న చిన్న వయసులో, అలా వాళ్ళ ప్రారంభంలో ఎంతో కొంత ఎడ్యుకేషన్ అనో లేకపోతే ఒక ధ్యానమనో ఒక అంటే ఇప్పుడు అంటే అవతార పురుషులు వచ్చినా కూడా ఒక గురువు దగ్గర వాళ్ళు నేర్చుకోవడం, ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి కదా చరిత్రలో. అంటే ఎప్పుడు విని కని ఎరుగనట్టుగా, అంటే దైవ రహస్యం అనేవారు నాన్నగారు. అట్లా భగవాన్ జ్ఞానం పొందడమే కాకుండా ఆయన జీవితం పొడుగునా అంటే ఇంకా ఒకే ఒకటి బ్రహ్మాస్త్రమే వాడారండి, ఇంకోటి లేదు. జ్ఞానపరంగా బ్రహ్మాస్త్రం మాత్రమే వాడారు. అయితే మనందరికీ ఆ స్థాయి లేదు కాబట్టి, అంటే అంత డెప్త్ ని మనం ఒక్కసారిగా మనం అందుకోలేం కాబట్టి, అంత డెప్త్ లో ఉన్న సబ్జెక్టు అంటే చైతన్యమే మనము, అది మనం పొందొచ్చు. మనం ఇక్కడే ఇప్పుడే ఆ స్థాయి మనం పొందొచ్చు, ఈ మానవ జన్మ పుట్టుకు వచ్చింది అందుకే అని ఆ కేవలం తెలియచేయడమే కాకుండా, అంటే భగవాన్ ఉన్న స్థాయికి మనం అంటే చీమల్లాంటి మనకి ఒక వారధి కింద నిలబడ్డారండి నాన్నగారు. ఎందుకంటే ఆ భగవాన్ స్థాయి మన మన మనసుకి మన ఊహకి అందదు. అంటే చూసి ఆనందించగలము, ఆ పీస్ని అందుకోగలం తప్ప ఆయన మాటని మనకి, అంటే ఆ మాటని మళ్ళీ ఆ మాటని రకరకాలుగా రకరకాలుగా ఎన్నో ఎన్నో రకాలుగా డైజెస్ట్ అయ్యే ఫామ్ లో, అంటే ఒక కాంప్లెక్స్ ఫుడ్, అంటే తంటి పిల్లలు అంటే పెద్దవాళ్ళకి ఫుడ్, ఫుడ్ అంటే భగవాన్ స్పిరిచువల్ ఫుడ్ పెద్దవాళ్ళకి ఈజీగా అరుగుతుంది, కానీ మనలాంటి తంటి పిల్లలకి అంటే జ్ఞానపరంగా మనలాంటి తంటి పిల్లలకి ఆ స్థాయి కాంప్లెక్స్ ఫుడ్ మనకి డైజెస్ట్ కాదు కాబట్టి, అదే మనం జీర్ణించుకోవాలి. మనం తిన్నది మనకు అది ఆహారాన్ని తిన్నది మనం జీర్ణించుకుని అది మనకు బలం అయ్యేలా అవ్వాలి అని మాస్టర్ గారు ఇందాక ప్రవచనంలో చెప్తూ వచ్చారు. అలా నాన్నగారు ఏం చేశారంటే దాన్నే ఇంకా సింపుల్ ఇంకా సింపుల్ ఇంకా సింపుల్ సింప్లెస్ట్ ఫామ్ లో, అంటే చంటి పిల్లలకి ఒకేసారి భోజనం పెట్టరు, అన్నం ముట్టించి మెల్లమెల్లగా అన్నం అలవాటు చేస్తారనమాట. అలా జ్ఞానం అనేది మనకి ఒక్కసారే అబ్బదని, అంటే భగవాన్ దయ ఎటువంటిది అంటే, అంటే ఆయన నాన్నగారిని ఆలింగనం చేసుకుని నాన్నగారిని ముద్దు పెట్టి ఆయన జ్ఞాన శిఖరాన్ని ఈయనకి ప్రసాదించి మేము ఆయన ముద్దు బిడ్డలం, మమ్మల్ని ఆయన దత్తత తీసుకున్నారు అని భగవాన్ది జ్ఞాన మార్గం, ఆచార్యుల వారిది బోధ, అదే మన శంకరాచార్యుల వారిదేమో బోధ, మన రామకృష్ణుడిది భక్తి, ఇలాగ అన్ని మార్గాలు చెప్పుకుంటూ వచ్చి మనది ఏ మార్గం అమ్మా అని చెప్పి ఆయనే మళ్ళీ సమాధానం ప్రేమతో ఇవ్వడమే అన్నారండి. అంటే అంతటి మహత్తరమైన స్థితిని, అంత మహత్తరమైన ఆత్మబోధని కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా, ఇల్లిటరేట్కి అర్థమయ్యేలాగా, అంటే అపరావిద్యని, అంటే చంటి పిల్లలకి కిండర్ గార్డెన్ పిల్లలకి ఆడుతూ పాడుతూ ఎలా నేర్పిస్తారో అలా మనతో కూర్చుని మనతో ఆడుకుంటూ మనతో పాడుకుంటూ ఆ టైంలో, అంటే భగవాన్ విలువ మనకి తెలిసేలా చేసింది కూడా నాన్నగారు. ఎందుకంటే భగవాన్ ఒక మహాజ్ఞాని అంటే మనం నమస్కారం చేసుకోవాలి, లేకపోతే కాసేపు రమణాశ్రమంలో కూర్చో ఇలా తెలుసునేమో, ఎందుకంటే బయట నుంచి భక్తులు అందరూ వస్తారు, దండం పెట్టుకుంటారు, కూర్చుంటారు, వెళ్తారు, కానీ అసలు భగవాన్ ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఎలా జీవించారు, ఆయన జీవితాన్నంతా, అంటే బహుశా భగవాన్ పుస్తకాలన్నీ చదివేసినా మనకి భగవాన్ గురించి ఒక 10% కూడా అర్థం కాకపోనేమో, అది నాన్నగారు భగవాన్ ఎలా జీవించారో జీవించి చూపించి ఆయన ప్రతి సంఘటని మన కళ్ళెదురకుండా సినిమా చూపించినట్టు మన కళ్ళెదురకుండా పెట్టి ఆయన ఏ భావంతో ఎలా మాట్లాడారు, ఏ భావంతో అంటే ఎంత ఉత్కృష్టమైన ఈశ్వర సంకల్పంతో ఆయన భూమి మీదకి వచ్చారు, ఆయన ఎలా జీవించారు, ఆయన దినచర్య అంటే సూర్నాగమ్మ లేఖలే కాదు, భగవాన్ దగ్గరకు వచ్చిన ప్రతి భక్తులు వాళ్ళ జీవిత చరిత్రలు అన్ని కవర్ చేసి మనకి అలానే కృష్ణుడి భగవద్గీతను సమన్వయం చేస్తూ సంసారంలో ఉండి సంసారిగా మన కళ్ళెదురకుండా కనపడి సంసారంలో ఉన్న మన కష్ట సుఖాలను అన్ని ఆయన అడ్రస్ చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించి డైజెస్టబుల్ ఫామ్ లో మనకి ఆత్మవిద్యని బోధించి ఆ బలాన్ని ఎంతో కొంత చేకూర్చి వెళ్ళారు కాబట్టి మన మాస్టర్ గారు అన్నట్టు మనం ఈ సదవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన ప్రెషస్ టైంని ఆ లోపల ఉన్న చైతన్య వస్తువుని మనం అంటే ఎంతో కొంత ఆయన అన్నట్టు మనకి ఎంతో కొంత దాని తాలూకు రుచి తెలుసు కానీ ఇంకా వాసనలు ఉండడం వల్ల మనం స్థిరంగా అక్కడ ఉండలేకపోతున్నాం కాబట్టి వాసన క్షయం అయ్యే వరకు మనం దాంతో తాదాప్యం పొందకుండా దానితో వెళ్ళిపోకుండా నాన్నగారు ఇందాక రేడియోలో అంటున్నారండి మీరు లెంపలు కొట్టేసుకుని గణపతి ఎదురకుండా గుంజుళ్ళు తీసేసి మీరు తీర్థయాత్రలకు వెళ్ళిపోయి నదుల్లో మునిగేసి నా పాపం కడిగేయమని నా తప్పులు క్షమించేయమని నేను అంటే నా లెంపలు ఎంత ఎంతకాలం వాయించుకుంటారు మీరు, అసలు మీకు ఒక బలహీనత మీకు తలెత్తుతూ ఉంటే ఆ బలహీనత నాకుందని మీరు గుర్తించి నన్ను ఇందులోంచి విడుదల చెయ్యి అని ఆయన్ని వేడుకొని అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం నువ్వు ఏమన్నా చేస్తున్నావా లేదా? అది మానేసి నువ్వు లెంపలు ఎంతకాలం కొట్టుకుంటావు అంటే బాహ్యంగా ఎంతకాలం అని తిరుగుతావు, ఎన్ని నదులను ములుగుతావు, ఎంత శ్రమని దేహాన్ని పెడతావు, పరిష్కరించవలసింది నీ మనసును కదా. సో మనసులో ఉన్న బలహీనతల నుంచి, మనసులో ఉన్న వాసన నుంచి నువ్వు విడుదలయ్యి ఆ లోపల ఉన్న చైతన్యానికి నువ్వు ఇంకా ఇంకా సమీపంగా వెళ్ళడానికి నీకు అన్ని భగవంతుడు మన గురువు, భగవంతుడే గురు రూపంలో వచ్చి బోధించి మనల్ని అక్కడికి చేరదీసిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ హ్యాబిచ్యువేషన్ ప్రకారం తిరుగుతూ ఉంటే దానికి అర్థం లేదు. అంటే తిరగొద్దని కాదు, ప్రారంభంలో ఉంటే వెళ్తాము అది కాదు. అంటే గమ్యం ఏమిటి, వస్తువు లోపల ఉంది, మనం లోపల పొందాలి, దానికి ఏది అడ్డొస్తుంది, మన బలహీనతలు మన వాసనలే అడ్డొస్తున్నాయి. దీంతో నువ్వు తాదాప్యం పొందకుండా మెల్లగా ఆయన వర్క్కి మనం సహకరించి అది తీసేయడానికి, అంటే వేడుకుంటూ నన్ను ఇందులోంచి బయటకు తీసుకురావాలని వేడుకుంటూ ఆయన తీసేసే ప్రక్రియలో మనం అడ్డు రాకుండా మనం సహనంగా ఉండి కొంచెం అంటే తలుపు సందని పెట్టిన నొక్కినట్టు ఉంటుందండి మనం వదులుకుంటే, అంటే మన బలహీనతలు మన వాసనలు మన వాంఛలు వదిలేసుకుంటూ ఉంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ అక్కడే సుఖముంది, అక్కడే శాంతి ఉంది. ఏవైతే మనం బాహ్యంగా ఇంతకాలం ఎన్ని జన్మలు పరిగెత్తుకుంటూ వెళ్ళామో అదే ఈరోజు మన అశాంతికి కారణమైంది. ఈ అశాంతి నుంచి మనం బయటికి రావాలి అంటే మనం కోరి తెచ్చుకున్నవన్నీ మనం విడిచిపెట్టాలి, ఇంకా పెంచుకోవడం కాదు. సో అన్ని ఇక్కడే ఇప్పుడే మాస్టర్ గారు అద్భుతంగా ఒక మాట అన్నారు, అది పొందాలంటే ఏం చేయాలి, అహంకారాన్ని సాక్రిఫైస్ చేయవలసిందే. సో అహంకారం దేంతో కూడింది, వాసనలు బలహీనతలు కోరికలు, ఇదే కదండి మనసు అంటే. అందులోంచి అవన్నీ మైనస్ చేసుకుంటూ వెళ్తే కదా మనం చైతన్యంలో ఏకత్వం పొందేది. సో హియర్ అండ్ నౌ డ్రాప్ ఎవ్రీథింగ్, డ్రాప్ ఎవ్రీథింగ్, డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ అదిగా మనం నిలబడే వరకు డు నాట్ వేస్ట్ టైం అండి. సో మాస్టర్ గారు చెప్పింది చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇంకా సెలవు తీసుకున్న ఈ సత్సంగానికి 21st మనకి అరుణాచలంలోని జిన్నూరులో కూడా వైభవంగా భగవాన్ జయంతి జరుగుతుంది. తర్వాత జనవరి 13 నాన్నగారు ఆరాధన అండి. సో కుదిరిన వాళ్ళు జిన్నూరు వెళ్ళొచ్చు, లేకపోతే వీలైతే ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది మోస్ట్లీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ అండి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.